ప్రియమైన ఆత్మకందురాలు, పరమేశ్వర రూపాన్ని ధ్యానం చేసుకోవటం, ఆ నామాన్ని స్మరించుకోవటం వల్ల మనకేమవుతుందంటే ఇంద్రియ నిగ్రహం వస్తుంది, మనో నిగ్రహం వస్తుంది. ఇది మనం జ్ఞాపకించుకోవచ్చు. మనసు పరిశుద్ధం వస్తుంది. మీకు ఇష్టదేవత ఎవరో ఎవరైనా సరే, నేను ఎవరో మన ముందులో చూడ స్వాములు వచ్చారు, వాళ్ళు చెప్పి పురాణాలు ఏంటంటే మీరు కృష్ణుని నమ్ముకోండి, కృష్ణుడు తప్పించి ఇంకెవరో దేవుడు లేడని వాళ్ళు చెప్పి సారాంశం. అరే కృష్ణ వాళ్ళు నన్ను చెప్పి సారాంశం ఏంటంటే మీరు కృష్ణుని ఒకనే నమ్ముకోండి, కృష్ణుడు తప్పించేది ఇంకేమీ లేదని. అది భగవంతుని కేవలం ఒక రూపానికి నామానికి పరిమితం చేస్తే మనం అడవడపరిచినట్టు లెక్క. మనం అంటే భగవంతుడు అంటే ఏం కాదు, ఏ ఉపాధి దగ్గర చైతన్యం ఎక్కువ వ్యక్తమవుతుందో ఆ వ్యక్తే మనం దేవుడు అని అంటాం. కృష్ణుడు దేవుడు అని ఎందుకంటున్నాము, కృష్ణుడి శరీరం దేవుడు కాదు. అంటే కృష్ణుడి యొక్క ఉపాధి ద్వారా ఆ భగవంతుడి యొక్క శక్తి ఎక్కువ వ్యక్తమైంది. అలాగే దుర్గ ద్వారా ఎక్కువ శక్తి వ్యక్తం అవుతుంది అనేది పరమేశ్వరుడిగా మనం ఆరాధిస్తాం. అంటే ఏ ఉపాధి ద్వారా శక్తి, జ్ఞానము, శాంతి ఏ ఉపాధి ద్వారా ఎక్కువ వ్యక్తం అవుతుందో అది మనం దేవుడిగా ఆరాధిస్తాం. అందుకే మనం రాముడిని అలాగ ఆరాధిస్తున్నాం, కృష్ణుడిని కూడా అలాగ ఆరాధిస్తున్నాం. అంటే భేదం చూడక్కర్లేదు. ఇక రూపంలో భేదం, నామంలో భేదం, కానీ లోపల ఉన్న వస్తువు ఒకటి, లోపల పరమాత్మ ఒకటి. అది అంటే కృష్ణుడే చెప్పాడు. ఏమని చెప్పాడు, నేను యాదవుల్లో కృష్ణుడిగా ఉన్నాను, లేదా ఇంకో మరి శంకరుడిగా ఉన్నాను, స్కందుడిగా ఉన్నాను, లేదా ఆయన చెప్పాడు రకరకాల. ఇందులో ఏ రూపాలు మీరు ఆరాధించడం అన్నీ పొందుతారు అని చెప్పాడు. కృష్ణుడు కృష్ణుడిగా చెప్పాడు, ఇది భగవద్గీత, భగవంతుడే చెప్పాడు. భగవద్గీతను కృష్ణగీత అని ఎవరు అనరు, భగవద్గీత అని అంటారు. ఏం చేత కృష్ణుడు కృష్ణుడిగా చెప్పాడు, దేవుడై చెప్పాడు. అది గ్రహించాలి. అయితే ఇందులో మనం పరిమితం చేసుకోక్కర్లేదు. మన బుద్ధిని విశాలం చేసుకోవాలి, మన మనసుని విశాలం చేసుకోవాలి. కానీ అయితే మరి కృష్ణుని ఆరాధించుకొని కొంతమంది కృష్ణుని ఆరాధిస్తున్నారు, కొంతమంది రాముని ఆరాధిస్తున్నారంటే దాని అర్థం ఏంటంటే ఒక మనసుకు ఒక ఇష్టం ఉంటుంది, ఒక మనసుకి ఒక ఇష్టం ఉంటుంది, ఒక మనసుకు ఒక ఇష్టం ఉంటుంది. అంటే ఆ ఇష్టాన్ని బట్టి మీకు ఏ రూపం ఇష్టమైతే, ఏ నామం ఇష్టమైతే ఆ రూపాన్ని, ఆ నామాన్ని ఆరాధించుకోమన్నారు, పూజించుకోమన్నారు, జపించుకోమన్నారు. దానికి కారణం ఏంటి అంటే అలా ఎందుకు చేసుకోమన్నారంటే దానివల్ల మీకు ఏకాగ్రత వస్తుంది. అది అయితే దేవుడు ఆ రూపానికే పరిమితం కాదు. నేను రాముడిని ఆరాధిస్తున్నాను అనుకోండి, మీరు కృష్ణుని ఆరాధిస్తున్నారు అనుకోండి, అంటే కృష్ణుడి కంటే రాముడు తక్కువ అని అనుకోకూడదు. మీరు ఏం చేయాలి, మీరు కృష్ణుని ఆరాధిస్తుంటే రాముడిలో కూడా మీరు కృష్ణుని చూడాలి, దుర్గలో కూడా కృష్ణుని చూడాలి, శివుల్లో కూడా కృష్ణుని చూడాలి. అది నేర్చుకోవాలి మనం. ఇప్పుడు మీరు కృష్ణుడి భక్తులు అనుకోండి, మీరు రామాలయానికి వెళ్ళారనుకోండి, ఆ రాముడిలో కూడా మీరు కృష్ణుని చూడటం నేర్చుకోవాలి. దుర్గాలయానికి వెళ్ళారనుకోండి, ఒకవేళ మీకు కృష్ణుడి ఇష్టమైతే దుర్గలో కూడా కృష్ణుడిని చూడటం నేర్చుకోవాలి. అంటే లోపల పదార్థం ఒకటే, లోపల వస్తువు ఒకటే, సద్వస్తువు ఒకటే, పైన రూపం నామం తేడా. అయితే కొంతమంది ఇతర మతస్థులు మన మతం వల్ల మనం ఆక్షేపిస్తారు, ఎంతమంది దేవుళ్ళు అంటారు. అలా ఆక్షేపించక్కర్లేదు. అంటే మానవ మనస్తత్వం విడివిడిగా ఉంటుంది. మానవుల్లో మనస్తత్వం, మానవ మనస్తత్వం చాలా భేదంగా ఉంటుంది. ఒకవేళ మానసిక ప్రవృత్తి ఒక రకంగా ఉంటుంది. అంటే ఎవరి ప్రవృత్తిని బట్టి వారు ఆ దేవుణ్ణి ఆరాధించుకోవచ్చు, కానీ పొందే వస్తువు మటుకు ఒకటే. ఇది మీరు బాగా అర్థం చేసుకోండి, పొందే వస్తువు మటుకు ఒకటే. అయితే మీరు రామును ఆరాధించినా, కృష్ణుని ఆరాధించినా, దుర్గను ఆరాధించినా, శంకరుని ఆరాధించినా, వినాయకుని ఆరాధించినా, ఎవరిని ఆరాధించినప్పటికీ మీరు పొందేది మటుకి భ్రమమే. మీకు నాకు దేవతలకి ప్రకృతికి అందరికీ ఆధారంగా ఉన్న ఒకటే వస్తువు బ్రహ్మం. దానికి రూపం లేదు, దానికి నామం లేదు, దానికి క్రియ లేదు, దానికి ఒక ఆకారం లేదు. నీ కళ్ళకు కనిపించకపోవచ్చు, కనిపించడం లేదు అని అది లేదనుకోకూడదు. నీ చెవులకు వినపడకపోవచ్చు, వినపడలేదు కాబట్టి అది లేదనుకోకూడదు. కానీ మనం ఏదైనా చెట్లోకి వెళ్ళినప్పుడు ఏదో రేవులు ఏం చూపుతాం, కానీ రేవులు దిగుతాం అంటే ఆ రేవులు ఎందుకు దిగుతున్నాం, నీళ్ళ కోసం దిగుతున్నాం. అదేవిధంగా కృష్ణుడు, కృష్ణుడు కొంతమందికి రేవు, రాముడు కొంతమందికి రేవు, శంకరుడికి ఒక రేవు, కానీ దిగవలసింది బ్రహ్మములోకే. ఇవన్నీ రేవులు, ఏదో రేవు ఉండాలి కదా, చెరువుకి రేవు లేకుండా ఎలా ఉంటుంది, ఏదో రేవు నుంచి దిగాలి. ఏ రేవు నుంచి దిగినా అందరూ పొందిదే నీళ్ళు. కృష్ణుడు రేవు కానీ, రాముడు రేవు కానీ, లేకపోతే దుర్గ కానీ, మరొకరు కానీ, ఏ రేవు నుంచి పొందవలసింది మటుకు బ్రహ్మము. అందుచేత మీరు కేవలము ఒక రూపానికి నామానికి దేవుణ్ణి పరిమితం చేయటం ఆ దేవుణ్ణి అగౌరవపరచినట్టు శంకరాచార్య వారు చెప్పారు. అంతటా ఉన్నాడు, అంతటా ఉన్న వస్తువు కాశీలోనే ఉన్నాడు, వచ్చాను, ఇది నేను చేసిన తప్పు, నన్ను క్షమించు శ్రీ విశ్వేశ్వర అని అడిగాడు. కాశీలోనే దేవుడు ఉన్నాడని ఎంత దూరం వచ్చాను, కానీ దేవుడు అంతటా ఉన్నాడు, కాశీలోనే ఉన్నాడు అనుకుని వచ్చాను నేను. కానీ అంతటా ఉన్నవాడిని ఏదో ఒక ఊరుకో, ఒక దేవాలయానికో పరిమితం చేసి నేను వచ్చాను, ఇది నాది పొరపాటే అని చెప్పి నన్ను క్షమించి ఆశీర్వదించుకుని ఆచార్య స్వాములు గారు కాశీలో ప్రార్థన చేశారు. తర్వాత రెండు ఆయన శివానంద లహరి అని రాశాడు. శివుడు యొక్క ఔన్నత్యం అంతా రాశాడు. శివానంద లహరి, శివభక్తులందరూ శివానంద లహరి చదువుకోవాలి, దుర్గ భక్తులు పార్వతీదేవి భక్తులందరూ సౌందర్య లహరి చదువుకోండి, మీకు చాలా లాభం జరుగుతుంది. భౌతికంగానే ఆధ్యాత్మికంగా కూడా మీకు బాగా అభివృద్ధి వస్తుంది. ఆచార్య వారు రాశారు, శివానంద లహరి శ్రీశైలంలో రాశారు. ఇప్పుడు సౌందర్య లహరి ఆ దుర్గ యొక్క వైభవం అంతా, దుర్గ ఎంత వైభవమో, దుర్గలో ఉన్నటువంటి వైభవం ఏంటి, దుర్గను స్థలం స్మరిస్తే మీకు ఏమొస్తుందో అదంతా మీకు తెలియాలంటే సౌందర్య లహరి చదువుకో. తర్వాత శివుడి యొక్క ఔన్నత్యం మీకు తెలియాలంటే శివానంద లహరి చదువుకోండి. అయితే అది ఆయన ఏంటంటే శివభక్తులు, ఆయన చాలా విష్ణు మీద రాశాడు, శివుడి మీద రాశాడు, పార్వతి మీద అందరి మీద రాశాడు శంకరాచార్యులు. ఆయన ఉద్దేశం ఏంటంటే విష్ణు మీద రాసినటువంటి అన్నీ కూడా విష్ణు భక్తులు చదువుకుంటారు, శివుడి మీద రాసి అని శివభక్తులు చదువుకుంటారు, దేవి మీద రాసి అని దేవి భక్తులు చదువుకుంటారు. అందరూ తరించడం ముఖ్యం, ఎవరికి ఏది ఇష్టమైతే పారాయణం చేసుకుని తరిస్తారనే ఉద్దేశం మీద ఆనంద దేవతల మీద స్తోత్రాలు రాశాడు. ఒక పక్కన ఆత్మజ్ఞానం చెబుతూ, ఒక పక్కన బ్రహ్మ గురించి చెబుతూ, ఒక పక్కన చావులేని వస్తువు గురించి చెబుతూ, మరి ఈ దేవతల మీద స్తోత్రాలు రాయటం అంటే కొంతమంది శంకరాచార్యుల వారిని విమర్శిస్తారు. అలా విమర్శ అక్కర్లేదు మనకు, ఆయనకేం అక్కర్లేదు, ఆయనకు ఆరాధన అక్కర్లేదు, స్తోత్రాలు అక్కర్లేదు, మన కోసం రాశాడు. ఇప్పుడు భగవంతుడికి పని చేయవలసిన పని లేదు, ఇతరుల కోసం పనిచేశాడు. కృష్ణుడు గీతలో చెప్పాడు, నాకు ఈ లోకంలో పనిచేసి సంపాదించవలసింది ఏమీ లేదు, అయినా పని చేస్తున్నాను. ఎందుకు పని చేస్తున్నాను అంటే కృష్ణుడే పని పాటు లేకుండా కూర్చున్నాడు, మనం ఎందుకు పని ఎందుకు చేయాలని, జీవకోటి చెడిపోతున్నాను, జీవకోటి యొక్క ఆదర్శం, ఆ జీవకోటికి ఆదర్శంగా ఉండటం కోసం నేను పని చేస్తున్నాను, కానీ నేను పనిని చేసి పొందవలసింది సృష్టిలో ఏమీ లేదని చెప్పాడు. జ్ఞానికి ఏంటి, జ్ఞానికి ఇంకా పొందవలసిందంటూ ఏముంది, జ్ఞానికి పొందవలసిందంటూ ఏమి లేదు. అందుకే దానికి కొరత ఏముండదు జ్ఞానికి, ఏ కొరత తీర్చుకోవాలని అనుకునేవాడు కదా పని చేయడం బాహ్యంగా. జ్ఞానికి కొరత ఏముంది, కొరత ఏం లేదు సృష్టిలో. అందుకే దానికి పని చేయవలసిన పని లేదు, అయినప్పటికీ జీవకోటికి ఐడియల్ ఉండటం కోసం, ఆదర్శంగా ఉండటం కోసం నేను పని చేస్తున్నాను, కానీ నాకు పని ఉండి పని చేయటం కాదు అని భగవద్గీతలో స్వామివారు చెప్పారు. అయితే మీరు ఎవరు ఏది చెప్పినా మీరు సొంతంగా ఆలోచించుకోవాలి, పరాయి బుద్ధి కంటే సొంత బుద్ధి మంచిది. కొంతమంది సొంత బుద్ధి ఉండదు, సొంత బుద్ధి చాలా మంచిది. ఎప్పటికైనా మిమ్మల్ని సుఖపెట్టేది మీ బుద్ధి, సొంత బుద్ధి సుఖపెడుతుంది. అంటే ఎవరు ఏది చెప్పినప్పటికీ మీరు సొంతంగా ఆలోచించుకోవాలి, ఆలోచించుకుంటే మీరు చైతన్య స్థాయి పెరుగుతుంది. వడవాన పాలనలో పూర్వం కంటే ఇప్పుడు గ్రామం గురించి ఎక్కువ మంది ఆలోచిస్తున్నారు, సమిష్టి కృషి చేస్తున్నారు. ఏ పార్టీలు, అన్ని గ్రామాల్లోనే పార్టీలు ఉంటాయి, అలాగే వడ్వాన పాలనలో కూడా పార్టీలు ఉండొచ్చు, కాంగ్రెస్ అని, తెలుగుదేశం అని, కమ్యూనిస్ట్, ఏ పార్టీలు ఉంటాయి, ఎన్ని పార్టీలు ఉన్నా పది మంచి పనులు చేయటమే పార్టీ యొక్క లక్ష్యం. అందుకని ప్రత్యేకంగా ఇప్పుడు పార్టీల మీద మనం కక్షలు ఏం పెంచుకోక్కర్లేదు, ఏ పార్టీ అయినా ప్రజలకు ఉపయోగపడే పనులు చేయటమే, అది ముఖ్యం. అందుచేత ఇప్పుడు వడ్వాన పాలన గ్రామంలో పూర్వం కంటే ఇప్పుడు చైతన్యం పెరుగుతుంది, ఏదో నాలుగు మంచి పనులు చేయాలనుకుంటున్నారు. గ్రామాలకు సంబంధించిన పని వచ్చేటప్పటికి ఎవరి పాత్ర ఉన్నా ఐకమత్యంగా చేసుకోగలుగుతున్నారు. అంచేది మీ తరఫున, నా తరఫున, ఈ గ్రామంలో ఉన్న పెద్దలందరికి కూడా నా సంతోషాన్ని, మీ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాను. తర్వాత మన ఆధ్యాత్మిక విషయంలోకి వస్తున్నాం. ఇది చాలామంది కష్టం, చాలామంది కష్టం కష్టం అనుకుంటున్నారు, అదొక అలవాటు, కష్టం అనుకోవటం కూడా ఒక అలవాటు. అంటే మన దైనందిన జీవితంలో జాగ్రత్తగా ఉంటే, మనం తినే ఆహారం విషయంలో, మాట్లాడే మాటల విషయంలో, మన దైనందిన జీవితంలో జాగ్రత్తగా ఉంటే ఆ వస్తువు మనం ఏదైతే పొందాలనుకుంటున్నామో దాన్ని పొందుతాం, కంగారు పడక్కర్లేదు. సర్వసాధారణంగా ఏమనుకుంటారంటే ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోవాలేమో, అరణ్యానికి వెళ్ళాలేమో, ఉపవాసాలు చేయాలేమో, లేకపోతే ఇది రాదేమో అని అనుకుంటారు, అదేం అక్కర్లేదు. ఇది మన జీవితం సరళంగా ఉండాలి, జీవితం సరళంగా ఉండాలి. మనం పవిత్రులు అవ్వడానికి ప్రయత్నం చేయాలి. చదువుకునే అబ్బాయి ఎంత కష్టపడి చదువుకుంటాడు, ధనం సంపాదించే వ్యక్తి ఎంత కష్టపడి ధనం సంపాదించుకుంటాడు, అలాగే మనం పవిత్రుడు అవ్వడానికి సాధకుడు ముందు చేయవలసింది ఏంటంటే పవిత్రుడు అవ్వడానికి ప్రయత్నం చేయాలి. రామకృష్ణ పరమహంస గారు, మీ ఇంటికి నేను 1 గంటకు వస్తానని ఎవరితో చెప్పాడు అనుకున్నారు ఉదాహరణకు. ఒకసారి ఇది పిలిచిన వాళ్ళు మర్చిపోవాలి, ఎక్కడికి వెళ్ళిపోయేవారు. ఈ వెళ్ళి అక్కడ ఆయనకి రాయటం చేత కదా రామకృష్ణ పరమహంస గారు, కూడా ఒక తీసుకెళ్ళి వాళ్ళు లేకపోయినా నేను 1 గంటకు వస్తానని చెప్పాను, ఏదో వచ్చి మీరు లేకపోయినా నేను వెళ్ళిపోయా, వచ్చి చూసి వెళ్ళిపోతున్నానని ఈ శుద్ధ మొత్తం మీద వాళ్ళు ఆ తలుపు మీద రాయించి వెళ్ళిపోయేవాడు. అంటే మాటను అలా పోషించుకునేవాడు. దానివల్ల ఏంటి, మనిషి మనం మాట్లాడే మాటలు మనం జాగ్రత్తగా పోషించుకుంటే, మనం ఎలా మాట్లాడుతున్నామో ఆ మాటకు అనుగుణంగా కనుక జీవిస్తే మనం పవిత్రులు అవుతాం. విషయం లేదు. బహుజనంలో కృషి వల్ల కానీ ఆత్మజ్ఞానం కలగదు, బ్రాహ్మణ స్థితి కలగదు అని కృష్ణుడు గీతలో చెప్పాడు. బహుజనముల కృషి ఎందుకు, ఈ జనములు మనకు ఎందుకు కలగదు అంటే బహుజనములు పడకనే మనం పవిత్రులు అవటం కోసం. మీరు బాగుపడండి ఇతరులు చదవటం లేరు, మనం బాగుపడాలి, మన అభివృద్ధిలోకి రావాలని నీకు సంకల్పం రావటం వేరు. అంటే ఇతరులు చెప్పటం వేరు, మనకు బుద్ధి కలగటం వేరు. మనకు ఆ బుద్ధి కలిగితే మనం ఎవరు ఆపు చేయలేరు ఆ ప్రయాణాలు. ఇతరులు చెప్పింది తాత్కాలికంగా ఏదో 10 నిమిషాలు 5 నిమిషాలు ఉంటుంది, కానీ మనకే బాగుపడాలని బుద్ధి కలిగింది అనుకోండి, మనం తప్పనిసరిగా బాగుపడతాం. శ్రవణం చేయటం అంతే. మీరు ఎన్ని పూజలు చేసినా ఎన్ని జపాలు చేసినా ఈ ఆత్మ గురించి బ్రహ్మం గురించి శ్రవణం చెయ్యాలి, మననం చెయ్యాలి. ఆ వస్తువు గురించి బాగా మీరు వినాలి, విసుగొచ్చేలా వినాలి. శ్రవణం చేసి మీరు విన్న విషయాన్ని ధ్యానం చెయ్యాలి. అంటే మనకి చెప్తా ఉంటారు మతి ఎటువంటిది గతి ఎటువంటిది అని. గతి అంటే ఏంటి? మోక్షం. గతి అంటే ఏంటి? పరమేశ్వరుడు. గతి అంటే ఈశ్వరుడు. గతి అంటే మోక్షం. గతి అంటే మనం పొందవలసిన స్థితి. అంటే నీ మతిని బట్టి నీ గతి ఉంటుంది. ఏది నువ్వు ఆలోచిస్తున్నావో అదే నువ్వు అవుతావు. అందుకని మనకు వచ్చే ఆలోచన విషయంలో తలంపుల విషయంలో జాగ్రత్తగా ఉంటారు. రమణ మహర్షి గారు సర్వసాధారణంగా 3 ముఖ్యమైన విషయాలు చెప్పేవారు. 1, ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండండి, అవసరమైన దానికంటే ఎక్కువ తినద్దు. అంటే మానవుడు సర్వసాధారణంగా ఎక్కువ వాళ్ళకి అవసరమైన దానికంటే ఎక్కువ తింటే దానివల్ల శారీరకమైన అనారోగ్యం, మానసికమైన అనారోగ్యం కూడా వస్తుంది. మీరు సరిపోయిగా తినాలి, మితంగా తినాలి. ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాలి, అజాగ్రత్త పనికిరాదు. 1, తిండి. 2, మీరు మాట్లాడే మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంటే అది చెప్పేది ఏంటంటే అవసరమైనప్పుడు మాట్లాడకపోవటం పొరపాటు, అవసరం లేనప్పుడు మాట్లాడటం పొరపాటు. మీరు నోరు మూసి కూర్చోకండి. నోరు మూసి కూర్చుంటే నీకు ఆ మౌనం వచ్చేది. అవసరమైనప్పుడు 4 మాటలు మాట్లాడవచ్చు, అవసరం లేనప్పుడు మాట్లాడకూడదు, అవసరమైనప్పుడు మాట్లాడవచ్చు. అంటే అది వాక్ మీ నియమంలో ఉండాలి. అంటే మాట మీ నియమం, మీ స్వాధీనంలో ఉండాలి. అంటే తపస్సు ఏంటంటే ఎవడైతే తన శరీరాన్ని తన మనస్సుని స్వాధీనం చేసుకున్నాడో వాడికి తపస్సు సాధ్యమవచ్చు. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. నా శరీరం నా మనస్సు స్వాధీనం లేనప్పుడు నేను ఎందులోనే సక్సెస్, ఏ ఫీల్డ్లో కూడా విజయం సంపాదించలేను. శరీరం నా స్వాధీనంలో ఉండాలి, నా మనస్సు నా స్వాధీనంలో ఉండాలి, నా ఇంద్రియాలు నా స్వాధీనంలో ఉండాలి. ఉంటే నేను విజయం సంపాదించగలను ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా. భౌతికంగానే అభివృద్ధిలోకి రావచ్చు, ఆధ్యాత్మికంగా కూడా అభివృద్ధిలోకి రావచ్చు. అయితే ఎక్కువ నిగ్రహం ఒకటి, వినయం ఒకటి అవసరం. ఏమవసరం? నిగ్రహం ఒకటి, వినయం ఒకటి అవసరం. వినయంగా ఉండాలి. అంటే మీ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయనుకోండి, అధైర్యం తెచ్చుకోకూడదు. మీకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు కూడా మీరు వినయంగా ఉండాలి. మీకు సర్వకాలం సర్వావస్థల్లో మీకు చదువు ఎక్కువగా ధనం ఎక్కువగా మీ ముఖంలోకి అయనీయం రాకూడదు. ఇది బాగా దృష్టి పెట్టుకోండి. మీ మాటలో కానీ మీ చూపులో కానీ, అంటే మీ దేహ ప్రారంభాన్ని బట్టి ఐశ్వర్యం మీకు కలిగిన, దేహ ప్రారంభాన్ని బట్టి మీకు ఏదైనా ఉన్నతమైన పదవచ్చిన, మీ దేహ ప్రారంభాన్ని బట్టి మీరు విద్యావంతులైనప్పటికీ మీ ముఖంలోకి అయనీయం రాకూడదు. పరిస్థితులు భరించులు నేర్చుకోకపోతే, సహించులు నేర్చుకోకపోతే మీకు మోక్ష మార్గం మీకు కనపడదు. ఇప్పుడు మీ ఇంట్లో మమ్మల్ని అందరూ గౌరవిస్తున్నారనుకోండి, మిమ్మల్ని అందరూ గౌరవిస్తున్నారు అనుకుంటారు. మీరు ఏమనుకుంటారు? అందరూ గౌరవిస్తారు. మిమ్మల్ని ఎవరో గౌరవించడం లేదు అనుకోండి, మీకేమొస్తుంది? దుఃఖం వస్తుంది. గౌరవించడం కంటే మన ఇంట్లో వాళ్ళు మనం గౌరవించకుండా ఉంటేనే మంచిది. ఒక రకంగా ఆధ్యాత్మికంగా మన ఇంట్లో అందరూ మనం గౌరవిస్తున్నారు అనుకోండి, మన మనసు అస్తమైన వాళ్ళమే వెళ్ళిపోతుంది. మన ఎవరు గౌరవించడం లేదు అనుకోండి, మన మనసు దేవుని మీదకి వెళ్ళిపోతుంది. బాగా అర్థం చేసుకోండి. ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ఎవరు ప్రేమించడం లేదు అనుకోండి, మేము మమ్మల్ని ప్రేమించడం లేదు, మమ్మల్ని ఎవరు బాగా చూడటం లేదు అనుకుంటారు. ఒక రకంగా ఆధ్యాత్మికంగా అది మంచిది. వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అనుకోండి, ఎక్కువ గౌరవిస్తున్నారు అనుకోండి, మీ మనసు ఏం చేపు వాళ్ళ రూపం చుట్టూరు అని నామం చుట్టూరు తిరుగుతుంది. వాళ్ళు మిమ్మల్ని ప్రేమించాలనుకోండి, గౌరవించడం అనుకోండి, సోదరుగా మీ ప్రయత్నం కొంచెం ప్రయత్నం చేసినా భగవంతుని వైపు వెళ్ళిపోయి మీ మనసు వాళ్ళకి మీకు మోక్షం వచ్చేస్తుంది. కానీ వీళ్ళు మాకున్నారు, ఇంట్లో వీళ్ళు మనం గౌరవించడం లేదు, వాళ్ళు మనం గౌరవించడం లేదు. ఏది గౌరవించేది? అహంకారమే కదా. గౌరవించడమే అహంకారమే. గౌరవం అది చేయకపోయినా అది అహంకారం. ఇవన్నీ మనసంకరమే. ఈ గౌరవాలు ఈ అగౌరవాలు అంతేనట. అయితే ఇంట్లో ఉన్న మన ప్రేమగా చూడకపోతే మీరు కంగారు పడకండి. మన ఇంట్లో ఎవరో పలకరించాలనుకోండి ఇంకా మంచిది. మన ఆడతో మాట్లాడక్కర్లేదు. ఎవరైనా పలకరిస్తే మనం మాట్లాడలేదు. మనం పలకరించడం మానేశారనుకోండి మనం ఇంకా మాట్లాడక్కర్లేదు. అది ప్రకటిస్తుంటే మనం మాట్లాడకపోతే ఏమో అనుకుంటారు, కూడా మనం మాట్లాడతాం. అలాగే మాట్లాడాలనుకున్న మనం మాట్లాడక్కర్లేదు. శుభ్రంగా బాగుంటుంది, వాక్ మౌనం వస్తుంది,
చివరి నోటు వాక్ శుద్ధి కూడా కలుగుతుంది.
నోటికి శుద్ధి
చాలా మంది గృహస్థులు అనుకుంటారంటే మా ఇంట్లో మనం గౌరవించాలంటే ఎందుకు గౌరవిస్తే మన సస్తమైన వాళ్ళ మీదకి వెళ్ళిపోతున్నాడు. గౌరవించుకుంటే శుభ్రంగా మనం భగవంతుని ధ్యానం చేసుకోవచ్చు. మనకి మామూలుగా ఇంట్లో వాళ్ళ మనకు మోక్షం కూడా పరమేశ్వరుడు మనకు మోక్షం ఇస్తాడు. మనం ముక్కు నుంచి గాలి బయటికి వెళ్ళిన మరుక్షణంలో మన ఇంటి వాళ్ళకి మనకి సంబంధం లేదు. ఎక్కడి నుంచో వచ్చాం ఇక్కడికి, ఏదో ఇంట్లో కొంతకాలం కలిసి ఉంటాం, అది తర్వాత విడిపోతాం. ఆ ప్రారంభాన్ని బట్టి ఆ ఇంట్లోకి వచ్చాం, ఆ ప్రారంభం ఖర్చు అవ్వకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం. మళ్ళీ ఎవరు కానీ వాళ్ళు వెళ్ళిపోతారు. అయితే వీడు గౌరవించలేదు వాళ్ళు గౌరవించడం లేదు, వీళ్ళు మనం వీళ్ళు ప్రేమించడం వాళ్ళు ప్రేమ ఎలా అనుకునే బదులు ఆ శక్తిని అంటూ మనం పరమేశ్వరం తెలుసుకోవడానికి ఉపయోగపడితే అది మంచి ఉపయోగిస్తే. అదే చిన్న చిన్న విషయాల మీద, స్వల్ప విషయాల మీద, అల్ప విషయాల మీద మీరు శక్తిని పాడు చేసుకోవద్దు. కొంతమంది చిన్న చిన్న విషయాల గురించి వాళ్ళు డబ్బును పాడు చేసుకుంటారు, వాళ్ళ శక్తిని పాడు చేసుకుంటారు, వాళ్ళ టైంని పాడు చేసుకుంటారు. అలా పాడు చేసుకోకూడదు, కాలాన్ని పాడు చేసుకోకూడదు, ఏమీ పాడు చేసుకోకూడదు. మీరు ఏం అక్కర్లేదు, మీకు నూటికి 100 గంటలు ఉంటుంది. అలాగే మన గురించి ఆలోచించుకుంటాం. 100కి 60 గంటలు మన గురించి ఆలోచించుకుని ఇతరుల గురించి 40 గంటలు ఆలోచించడం మనకు మోక్షం వచ్చేస్తుంది. నా క్షేమం గురించి ఎలా కోరుకుంటున్నానో మీ క్షేమం గురించి కొంత కోరుకున్నా నాకు సరిపోదు. ఇప్పుడు సౌహృదయంతో సద్బుద్ధితో మంచి కొంచెం చేశాడు నేను రక్షిస్తున్న పరలోకం అని చెప్పాడు భగవంతుడు గీతలో. ఎక్కువ పనులు చేసే ఎక్కడ నేను చేతనైనంత పెద్ద పెద్ద పనులని పెద్దవాళ్ళకు వదిలేద్దాం. మన చేతిలో మనం చేతనైన పనే చేయొచ్చు. పని ఏమి చేస్తున్నామో దేవుడు చూడడం, చేసేప్పుడు ఎలా చేస్తున్నామో దేవుడు చూస్తాడు. అది నేను చేసిన పని దేవుడికి అక్కర్లేదు. అది పని చేసేటప్పుడు నా సంకల్పం ఎటువంటిది, నా తరం ఎటువంటిది, ఏ తరంపుతో నేను ఆ పని చేస్తాను, ఏ తరంపుతో నేను ఆ మాట మాట్లాడుతాను, దాన్ని బట్టి నాకు మార్కులు ఇస్తాడు భగవంతుడు. దాన్ని బట్టి ఆధ్యాత్మిక అభివృద్ధి కలుగుతుంది, ఔన్నత్యం కలుగుతుంది. అయితే మీరు చిల్లర విషయాలకి, చిన్న విషయాలకి, ప్రధానమైన అప్రధానమైన విషయాలకి మీరు కాలాన్ని పాడు చేసుకోవద్దు, ధనాన్ని పాడు చేసుకోవద్దు, ఇవన్నీ పాడు చేసుకోవద్దు. ఒక పోయిన ధనం మళ్ళీ వస్తుంది, మనకు పోయిన కాలం మళ్ళీ రాదు. భగవంతుడు కూడా చెప్పాడు నేను కాల రూపంలో ఉన్నాడు. కాలాన్ని మనం సద్వినియోగం చేసుకోకపోతే భగవంతుని కూడా మనం అగౌరవపరుస్తున్నట్టు. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మనం ఈ భూమి మీదకి వచ్చామంటే మనం 1000 సంవత్సరాలు ఉండం. ఈ భూమి మీదకి వచ్చామనుకోండి 1000 సంవత్సరాలు ఉండడం ఉండం. ఇది చాలా తక్కువ, మనం తక్కువ ఒక క్షణకాలం. ఒక మీరు ఇప్పుడు 80 సంవత్సరాలు జీవితం ఉంటే 80 సంవత్సరాలు ఒకసారి మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక క్షణంలో అయిపోయినట్టు ఉంటుంది. అది వెనక్కి తిరిగి మీరు ఆ టైంని మీరు సద్వి ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత మంచిది. అది చేసి స్నేహాల విషయంలో, చదివే పుస్తకాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంటే కొంచెం సత్వగా ఉన్న వాళ్ళకు స్నేహం చేస్తే మనం బాగుపడతాం. కొంతమంది మంచి స్నేహాలు చేసి బాగుపడిన వాళ్ళు ఉన్నారు, చెడ్డ స్నేహాలు చేసి పాడైపోయిన వాళ్ళు ఉన్నారు. ఇక బజార్లో ఏ పుస్తకం కనిపిస్తే ఆ పుస్తకం మనం చదవకూడదు. ఆ పుస్తకాలు మనకు ఉపయోగం ఏంటి, ఈ పుస్తకం చదివాం ఇందులో ఏమి నేర్చుకున్నాం, ఏదైనా పుస్తకం చదివినప్పుడు ఇందులో ఏమి నేర్చుకున్నాం అనే విషయం మీకు తెలియాలి. ఏమి నేర్చుకోవడం కూడా ఆ పుస్తకం తీసుకెళ్ళి పక్కన పెట్టాలి. పుస్తకం రాసిన వాడికి సౌహృదయం ఉంటే, సద్బుద్ధి ఉంటే, ఇతరుల యొక్క వెల్ఫేర్ పట్ల వాళ్ళకి ఆ కాంక్ష ఉంటే ఆ పుస్తకం రాసిన ప్రయోజనం నెరవేరుతుంది. లోక వ్యవహారాల్లో అన్ని చూసుకుంటూ సమాధావస్థ పొందొచ్చాను. మన ఎవరికి అర్థవర్ణంలో కానీ సమాధావస్థ అంటే ఎవరైనా గ్లీనా తిరిగిపోవడం సమాధానం అనుకుంటున్నాడు ఎవరు అమ్మగారు. మమ్మల్ని మనకు ఆపరేషన్ చేసేప్పుడు క్లోరోఫారం పెడతారు, అప్పుడు వాళ్ళు గ్లీనా గ్లీటీ అంటే కత్తి పెట్టి కోసినా తెలియదు. అది సమాధి స్థితి కాదు, అది సమాధావస్థ కాదు. సమాధి స్థితి ఏంటంటే మనం ఉన్నామన్న సంగతి మనకు తెలుస్తూ ఉండాలి. క్లోరోఫారం నీకు ఇచ్చినప్పుడు నువ్వు ఉన్నావన్న సంగతి నీకు తెలియదు, అది కాదు సమాధి స్థితి అంటే. సమాధి స్థితి అంటే నువ్వు ఉన్నావన్న సంగతి నీకు తెలియాలి, నువ్వు ఆనందంగా ఉండాలి, శాంతిగా ఉండాలి. అంటే నువ్వు ఎప్పుడైతే నీకు సమాధి స్థితి వచ్చిందో బాహ్యమైన వృత్తిని కానీ బాహ్యమైన పరిస్థితులు కానీ నీ ఆనందాన్ని చెరగొట్టవు. అంటే సమాధి స్థితి పొందిన వాడు తన ఆనందానికి కానీ, తన శాంతికి కానీ, తన సుఖానికి కానీ, సమాజం మీద కానీ, ప్రకృతి మీద కానీ, బాహ్యమైనటువంటి మనుషుల మీద ఆధారపడి ఉండవలసిన పని అడగలేదు. అంటే మనం సంతోషం కోసం ఇతరులను ఆధారపడతాం, అయితే సుఖం కోసం ఇతరుల మీద ఆధారపడతాం. కానీ సమాధి స్థితి పొందిన వాడు ఇతరుల మీద ఆధారపడి ఉండడు, ప్రకృతి మీద ఆధారపడడు, పరిస్థితి మీద ఆధారపడి ఉండడు. అతను దారిద్ర్యంలో ఎలా ఉంటాడో ధనం ఉన్నప్పుడు అలాగే ఉంటాడు. దారిద్ర్యం ఉన్నప్పుడు కృంగిపోడు, ధనం వచ్చినప్పుడు పొంగిపోడు. తను ఉన్నాయన్న సంగతి తెలుస్తూ ఉంటుంది, తను ఉన్నాయన్న సంగతి తెలుస్తూ ఉంటుంది. పైగా తన ఉన్నాయన్న సంగతి తెలియటే కాదు ఆనందంగా ఉంటాడు, శాంతిగా ఉంటాడు, సుఖంగా ఉంటాడు. ఆ సుఖం కానీ శాంతి కానీ స్వతంత్రమైన శాంతి, స్వతంత్రమైన సుఖం అది, అస్వతంత్రమైనది కాదు. అంటే లోపల వస్తువు మీకు ఎప్పుడైతే అనుభవంలోకి వచ్చిందో అప్పుడు మీకు ఇంద్రియాలతో కానీ దేహంతో కానీ ఇంద్రియాలకు సంబంధించిన విషయాలతో కానీ పనిలేదు. ఎందుకంటే ఆ వస్తువు మొదట వల్ల మీకు తెలియబడుతూ ఉంటుంది. ఆ వస్తువు నా వస్తువు ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఆ వస్తువు నా వస్తువు ఎప్పుడైతే ఎంజాయ్ చేస్తుందో మీరు ఎంజాయ్మెంట్ కోసం టీవీ మీద సినిమాల మీద ఆధారపడి ఉండక్కర్లేదు. ప్రతి మనిషికి సుఖం కావాలి. మీ హృదయంలో ఉన్న ఆ సుఖం ఎక్కడుందంటే మీ హృదయంలో ఉన్న వస్తువులేమో అని ఆ వస్తువు అది ఉండటం వల్ల అది తెలియబడతా ఉంటుంది. అంతేకాదు దాని స్వరూపం సుఖం. ఆ సుఖం మీకు అందుబాటులో వచ్చినప్పుడు బాధ్యమైన వస్తువు మీద మీరు సుఖం కోసం ఆధారపడి ఉండక్కర్లేదు. ఆ వస్తువు నా వస్తువే ఎంజాయ్ చేస్తూ ఉంటుంది, మీకు సుఖం తెలుస్తూ ఉంటుంది, శాంతి తెలుస్తూ ఉంటుంది. అది మీకు శరీరం ఉన్నా శరీరం మరణించను, లోకం కనిపించను, లోకం కనిపించకపోయినా మీకేమీ భేదం ఉండదు. మీ శరీరం ఉందనుకోండి మీకేమీ లాభం లేదు, శరీరం మరణించింది అనుకోండి మీకేమీ నష్టం లేదు. ఇంకా ఉండటం అనేది మీకు అలా కంటిన్యూషన్ అలా జరుగుతూ ఉంటుంది. దేవుడి పేరేంటి? దేవుడి పేరేంటి? వాళ్ళు ఏమంటున్నారు, నన్ను శ్రీకృష్ణుని భక్తులు వచ్చారు కదా, దేవుడి పేరు ఏంటంటే కృష్ణుడే అంటారు. దేవుడి పేరు ఏంటంటే దుర్గ భక్తులు అందరూ ఏమంటారు, దేవుడి పేరు అంటే దుర్గే అనుకుంటారు. మరి రాముడి భక్తులు అంటే ఏమనుకుంటారు, దేవుడి పేరు అంటే రాముడు. కానీ భగవాన్ ఏమంటున్నారు అంటే దేవుడి పేరు ఏంటంటే ఉండటం. దేవుడి పేరు ఏంటి? ఉండటం. అయం దట్టయం అంటే శరీరం ఉన్నా నువ్వు ఉంటావు, శరీరం పోయినా నువ్వు ఉంటావు, శరీరం నీకు రాకముందు కూడా నువ్వు ఉన్నావు, లోకం కనిపించినా నువ్వు ఉంటావు, కానీ లోకం కనిపించకపోయినా నువ్వు ఉంటావు. ఉండటం ఆ ఉండటమే దేవుడు, ఆ ఉండటమే ఆ దేవుడు. అంటే నీ హృదయంలో ఉండటమే ఒక వస్తువు అన్నది ఎప్పుడూ ఉంటుంది. అది నీకు అనుభవమైనప్పుడు శరీరం మరణించినప్పుడు నువ్వు మరణించవని సంగతి నీకు తెలుస్తుంది. ఇది రమణ మహర్షి గారు స్వయంగా అనుభవించారు ఈ స్థితిని. ఇంకేది మేధస్సుతో తెలుసుకునేది కాదు, మనస్సుతో తెలుసుకునేది కాదు. ఆత్మ మనస్సు ఎక్కడైతే అడుగుతుందో అది వ్యక్తమవుతుంది. కానీ మనస్సుకు ఒక ఆబ్జెక్ట్ కాదు తెలుసుకోవడానికి. చాలా మంది అంటారు లోపల ఆత్మ ఉందంటే నాకు తెలియటం, ఆ తెలియటం లేదని చెప్పేది కూడా విషయజ్ఞానం. నాకు లోపల వస్తువు ఉంది నాకు తెలియటం లేదని అందరంటారు కదా, నాకు దేవుడు ఉన్నాడంటున్నారని లోపల కానీ దేవుడు నాకు తెలియటం లేదు. ఆ తెలియటం లేదని చెప్పి ఎవరు విషయజ్ఞానం చెబుతాం లేదు, నాకు తెలియటం లేదండి. ఆత్మజ్ఞానమేమో ప్రత్యక్ష జ్ఞానం, ఇంద్రియాలతో సంపాదించే జ్ఞానం అంత పరోక్ష జ్ఞానం. మనం ఏమనుకుంటున్నామంటే అది ప్రత్యక్షం ఇది పరోక్షం అనుకుంటున్నాడు. అది డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. కృష్ణుడు నవమాధ్యాయులు తొమ్మిది అధ్యాయులు చెప్తాడు, అది డైరెక్ట్గా అనుభవాలకు తెచ్చుకోవచ్చు. ఇతరులు మాట్లాడలేదు, ఎప్పుడు మాట్లాడలేదు, నువ్వు ఆధారపడి ఉండక్కర్లేదు. పుస్తకాల మీద నువ్వు ఆధారపడి ఉండక్కర్లేదు. ఇది డైరెక్ట్గా మతాల మీద నువ్వు ఆధారపడి ఉండక్కర్లేదు. ఆ వస్తువుని డైరెక్ట్గా మధ్యవర్తులతో సంబంధం లేకుండా డైరెక్ట్గా వస్తువు నువ్వు అనుభవంలో తెచ్చుకోవచ్చు. ఇట్ ఈస్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్. అన్ని విద్యలోకి రాజు లాంటి విద్య, ఆత్మ విద్య విశిష్టం అన్ని విద్యలోకి రాజు. అనేక విద్యలు ఉన్నాయి కానీ ఆత్మ విద్య రాజుతో సమానం. ఈ కింగ్లీష్ సైన్స్, ఈ ఓన్ సైన్స్ అది కింగ్లీష్ సైన్స్. ఏంటంటే దేవుణ్ణి తెలుసుకున్నాక నువ్వు మళ్ళీ ఈ భూమి మీదకి రావక్కర్లేదు, దాన్ని తెలుసుకోవటమే నిజమైన విద్య. అదే ఆత్మ విద్య. మిగతా విద్యలన్నీ విద్యా విద్యలు, పొట్ట అంత నిజం, మిగతా విద్యలను కూడా అంతే నిజం. అంటే దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత మీకు ఏ వస్తువుని తెలుసుకున్న తర్వాత, ఏ శాంతిని తెలుసుకున్న తర్వాత దానితో సమానమైన శాంతి కానీ దానితో సమానమైన సుఖం కానీ ఈ లోకంలో కానీ పరలోకంలో లేదని సంగతి నీకు తెలుస్తూ ఉంటుంది. అది నిజమైన విద్య. ఆ సుఖాన్ని తెలుసుకోవటమే నిజమైన విద్య. దాన్నే మన వాళ్ళు ఆత్మ విద్య అని చెబుతూ ఉంటారు. కృష్ణుడు అని చెప్పారంటే ఏ విద్య ద్వారా నీకు నిజమైన సుఖం తెలుస్తుందో శాంతి తెలుస్తుందో విద్యను నేనే అన్నాడు. విద్యలు అనేవి ఉన్నాయి లోకంలో, కానీ ఆత్మవిద్యను నేను, ఆత్మజ్ఞానాన్ని నేను. మరి ప్రతి మానవుడికి సుఖం కావాలి, ప్రతి మానవుడికి శాంతి కావాలి, ప్రతి మానవుడికి ఆనందం కావాలి. కానీ ఆనందం ఎక్కడుందో సుఖం ఎక్కడుందో శాంతి ఉండదు అని తప్ప తెలియటం లేదు. కావాలి మనకి సుఖం, కానీ ఎక్కడుందో మనకి అది తెలియటం లేదు. ఆ తెలియ చెప్పడానికి శాస్త్రమైన గురువు అయిన అదే కృష్ణుడు కూడా గీతలు ఏమని చెప్పాడంటే, నువ్వు శాస్త్రాన్ని ఆశ్రయించి గురువుని ఆశ్రయించి వాళ్ళకి వినయంగా సేవ చేసి నువ్వు తెలుసుకోవాల్సింది వాళ్ళ ద్వారా తెలుసుకో. ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడికి దారి చూపించడు, ఒక కళ్ళు ఉన్నవాడు ఇంకో గుడ్డివాడికి దారి చూపించలేడు. ఎవరికైతే ఆత్మానుభవం కలిగిందో వాడిని ఆశ్రయించి నువ్వు ఆత్మజ్ఞానం సంపాదించుకో. వాడికి ఆత్మానుభవం లేనప్పుడు వాడిని ఆశ్రయిస్తే నీకేం వస్తుంది? బంగారు వసూలు చేయాలంటే కంసాలను ఆశ్రయించుకుని మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి పని నేర్చుకోవాలి. ఎవరి అయితే ఎవరికి చేస్తున్నావునో వాడి దగ్గరికి వెళ్ళి మనం అది నేర్చుకోవాలి. అలాగే నీకు ఎవరైతే నీకు ఆత్మ జ్ఞానం ఆత్మజ్ఞానం సంపాదించగలిగినప్పుడు ఆత్మానుభవం వాళ్ళని సమీపించి వాళ్ళని గౌరవించి అడిగి నువ్వు తెలుసుకో. ఇది కృష్ణుడు గీతలో చెప్తాడు. ఎప్పుడు అడగాలో, ఎలా అడగాలో, ఎక్కడ అడగాలో ఆ సందర్భాన్ని తెలుసుకుని వారు నువ్వు చెప్పి ఊళ్ళో ఉన్నారో చెప్పి ఊళ్ళో లేరు అదంతా గ్రహించిరు అడిగి ప్రశ్నించి నీ సందేహాన్ని ప్రశ్నించి నీ సందేహం గుర్తు చేసుకో అర్జున అని గీతలో చెప్పారు. ఇది రమణ మహర్షి గారు 16వ సంవత్సరం శరీరం నిర్లక్ష్యం అయిపోయింది. ఇది దేవరహస్యం. ఏమిటిది దేవరహస్యం? అసలు మీరు కష్టపడి చెయ్యాలి కానీ మీరు చేసినంత మళ్ళీ జన్మలో మీరు ఇచ్చేస్తాడు భగవంతుడు. రమణ మహర్షి గారు గురించి ఆయన ఏమి సాధన చేయలేదు ఏం సాధన చేయలేదు అనుకుంటారు. నిజమే ఈ జన్మలో ఆయన చేయని మాట నిజమే. ఆ పూర్వజన్మలో అంతా పూర్తి అయిపోయింది, పండి పోయాడు, రాలిపోయింది. ఆయనకి 16వ సంవత్సరంలో మరణానుభవం కలిగింది. ఆ మరణానుభవం ఆయనకు తెలిసింది లోపల ఉన్న సత్య వస్తువుకి సగ్గ వస్తువుకి ఆ ఉండటం అనే వస్తువుకి శవానికి విసుమంతకి చింతాకంత కూడా సంబంధం లేదు. ఆ శరీరం చనిపోయింది. అప్పుడు ఈయనేమనుకున్నాడు, శరీరం చనిపోయింది కదా, శరీరం చనిపోయినప్పుడు నేను కూడా చనిపోవాలి కదా, నేను బతుకున్నానంటే శరీరం చనిపోయింది ఏంటి అనుకున్నాడు. పైగా ఈ చనిపోయిన శరీరానికి ఆ లోపల జీవించుకున్నాడు కదా, జీవించున్న ఆ స్థితికి ఈ శరీరానికి విసుమంట ఏం సంబంధం లేదు. ఈ శరీరం తీసుకెళ్లి శ్మశానంలో కాల్ చేస్తారు. కాల్ చేసినాక నేను కావాల్సిన లేదంటే వీడిగా ఉన్నానంటే అంటే కురిడి కొబ్బరికాయలాగా ఆయన శరీరంతో మనసుతో ఈ అడవి నుంచి ఒక 10 నిమిషాల టైంలో ఈ అడవి నుంచి బయటపడిపోయాడు. ఈ దేహం ఒకడివి, ఇంద్రియాలు ఒకడివి, ఇంద్రియాలకు సంబంధించిన విషయాలు ఒకడివి, ఇది అవి సాధించాను ఇది సాధించాను ఇలా అనుకోవడం ఇది ఫారెస్ట్. ఈ ఫారెస్ట్ నుంచి 2 నిమిషాల టైంలో బయటకు వచ్చేసాడు. అంటే 16వ సంవత్సరంలో ఆయన మరణానుభవం ద్వారా మరణాన్ని జీవించి అమృత స్థితిని అమర స్థితిని పొందాడు. అంటే మానవుడు అమృత స్థితిని పొందే వరకు ఏదో రూపంగా వాడికి భయం కలుగుతూ ఉంటుంది. శరీరానికి రోగం వచ్చిందనుకోని చనిపోతున్నాయి, శరీరం చనిపోతున్నామని భయం. నీకు అర్థమవుతుంది? ఏదైనా చేతిలో డబ్బు లేకపోతే రోజులు లేకపోతే భయం, ఏదో రకమైన భయం. అమృత స్థితిని పొందే వరకు మానవుడికి ఏదో రూపంలో వాడికి భయం కలుగుతూ ఉంటుంది. తర్వాత ఏదో రూపంలో వాడికి దుఃఖం వస్తూ ఉంటుంది. మోక్షం పొందిన వాడికి 100 రూపాయలు దుఃఖం నశిస్తుంది. మోక్షం పొందిన వాడికి 100 రూపాయలు దుఃఖం నశిస్తుంది. అక్కడ ఇంకా దుఃఖం ఉండదు. నీకు ఎంత ధనం ఉన్నా, ఎంత చదువు ఉన్నా, ఎంత అధికారం ఉన్నా, ఎంత గౌరవం ఉన్నా దుఃఖం వస్తుంటే నీకు ఇవ్వడం ప్రయోజనం ఏంటి? నీకు నీకు భగవద్గీత 18 అధ్యాయాలు వచ్చేసాను, ఉపనిషత్తులు అన్నీ వచ్చేసాను అనుకోండి, నీకు నెలకు 10,000 జీతం అనుకోండి, రోజు దుఃఖం వచ్చేస్తాం అనుకోండి, ఏం ప్రయోజనం నీకు? నీ ఇంటి నుండి డబ్బు ఉంది అనుకోండి, అనుకోని మాట వస్తుంది, నీకు దుఃఖం వచ్చేస్తాను అనుకోండి, ఏం ప్రయోజనం? నీకు శ్లోకాలన్నీ వచ్చిననుకోండి, శ్లోకం పోవటం లేదు అనుకోండి, ఏం ప్రయోజనం? కొంతమంది ఇంట్లో ఎలా చూసానుకుంటారు, వీళ్ళందరూ మనకు సిద్ధమయ్యారు అంటారు. అలా సిద్ధమయ్యారంటే దేవుడు మీకు కేటాయించాడు మనం చూడమని. అది దేవుడి సంకల్పాన్ని మీరు గౌరవిస్తే మోక్షం వస్తుంది. దేవుడి సంకల్పాన్ని మీరు గౌరవించకపోతే ప్రకృతి నీ స్వాధీనంలో లేదు, నా స్వాధీనంలో లేదు, దేవుడి స్వాధీనంలో ఉంది. అంటే ఇప్పుడు మనం దేవుడు చెప్పినట్టు వింటున్నాం అనుకోండి, దేవుడు చెప్పినట్టు వింటున్నాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు? ప్రకృతి చెప్తాడు ఈ జీవుడు కొంచెం దారి ఇవ్వాలి, దారి ఇస్తే మనం మోక్షాన్ని పొందవచ్చు. దేవుడికి మన మీద సంతోషం రావాలనుకోండి, ఇంకొంచెం ప్రకృతి మనకి దారి ఇవ్వదు, మనం మోక్షాన్ని పొందేది ఏమి లేదు. ఇంటికి ప్రశ్న ఏమిటంటే లోకంలో మా పని ఏదో మేము చూసుకుంటూ సమాజ స్థితిని పొందొచ్చాను. సమాజ స్థితి అంటే ఏంటంటే తను ఉన్న సంగతి మనకు తెలుస్తూ ఉంటుంది. శరీరం ఉండటం వల్ల లాభం లేదు, శరీరం పోవటం వల్ల నష్టం లేదు, లోకం కనిపించడం వల్ల లాభం లేదు, లోకం కనిపించకపోవడం వల్ల నష్టం లేదు. తను ఉన్న సంగతి నాకు తెలుస్తుంది. ఉండటం ఎలా ఉంటాడు? ఇరుగు చోటు ఉంటాడు, శాంతి చోటు ఉంటాడు, సుఖం చోటు ఉంటాడు, ఆనందం చోటు ఉంటాడు. అది ద్వైతంతో భయపడి ద్వితీయంతో వాడికి సంబంధం లేదు. అది సమాజ స్థితి అంటే అది విషయ చింతన ఉండదు. సమాజ స్థితిలో విషయ చింతన ఉండదు. అంటే మనం ఏమో ఆత్మను తెలుసుకోవాలనుకుంటున్నా విషయాలను చింతిస్తాం. ఆత్మను చింతిస్తే ఆత్మ తెలియబడుతుంది, విషయాలను చింతిస్తే మనం ఆత్మను తెలుసుకోవాలనుకుంటున్నాం. నిరంతరం విషయాలనే చింతిస్తూ ఉంటాం. ఈ సత్సంగాలు కూడా వరగండి చెప్పి చెప్పుకుంటారు, ఈ భగవద్గీతలో అది ఉపనిషత్తు నేర్పండి అంత శరీరంలో ఒక బ్రహ్మాండాలు చెప్పుకుంటారు. మానవుడికి లోకవాసన ఎక్కువ. అదే ఆచార్య వారు అన్నారు, ఈ దేహవాసన ఒకటి, ఇది లోకవాసన ఒకటి, ఇది శాస్త్ర వాసన ఒకటి, ఈ 3 వాసనలు ఈ 3 వాసనల నుంచి బయటకు వచ్చిన వాడికి ఆత్మజ్ఞానం కలుగుతున్నాడు. మీకు ఏ తలంపు ఇక్కడ మీరు ప్రశాంతంగా కూర్చోండి, మీకు ఏ తలంపు వచ్చినా మీ దేహం కేంద్రం అవుతుంది.
ప్రశాంతంలో కూర్చొని మీరు మీకు వచ్చే తలంపులు మీరు చూసుకుంటా ఉండండి. మీ దేహమే కారణం మీకు తలంపు రావటానికి. మీ తలంపు అంటే ఎందుకు వస్తున్నాయి మీరు ఆలోచించుకుని ఇంటికి వెళ్ళిపోయి మీ దేహమే కారణం మీకు ఆ తలంపు రావటానికి. తర్వాత కొంతమంది నిరాంతరము లోకవాసం చోటు ఉంటారు. అంటే వాళ్ళు దేవుడికి దూరం అయిపోతూ ఉంటారు, లోకానికి దగ్గర అవుతూ ఉంటారు. ఇంకా వాళ్ళు ప్రకృతి చెట్టబెట్టేస్తారు. సాధ్యమైన అందరికీ మీ పనులు మీరు చూసుకోండి. ఇతరులు కూడా ఎక్కువ కరణ వేసుకోవద్దని రమణ మహర్షి గారు చెప్పడం కారణం ఏంటంటే ఇతరులు కూడా మీరు ఎక్కువ కరణ వేసుకోవడం మీకు లోకవాసన పెరిగిపోతూ ఉంటారు. తర్వాత శాస్త్ర వాసన అదొకటి చేతుడు ఎలా ఉంది, ఏ పని చేతుడు ఎలా ఉండదు, ఈ రోజు ఎలా ఉంటాడు, కానీ తను ఎవరికైనా వస్తున్నాడు చూసుకోవటం మానేస్తాడు. ఆ జ్ఞానం ఆత్మనేది పుస్తకాలు లేదు, నీ హృదయంలో ఉంది. పుస్తకాలు ఏదైతే నీకు పాండిత్యం వస్తున్నా కానీ ఆత్మజ్ఞానం రాదు. వస్తువు ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడ వెతికితే నీకు దొరుకుతుంది. అది వస్తువు ఎక్కడైతే నువ్వు పోగొట్టుకున్నావో అక్కడ వెతికితే దొరుకుతుంది. వడ్లవాన పాలనలో నేను వాచిని పోగొట్టుకుని జిల్లులో వెతికితే దొరకదు. వడ్లవాన పాలనలో వెతికితే ఈ వేళ కాకుండా రేపైనా దొరుకుతుంది. అదేవిధంగా వస్తువులు ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడ వెతికితే దొరుకుతుంది. కానీ వస్తువుని ఒక చోట పోగొట్టుకుని మరో చోట వెతికితే నీకు దొరకదు. వస్తువు ఎక్కడో నీకు హృదయంగా ఉంది. వస్తువు ఎక్కడుంది నీ హృదయంలో ఉంది. దాని వెతికితే నీకు దొరుకుతాం. అయితే నీకు తెలుసున్నా వస్తువు ఉంది, నీకు తెలియకపోయినా ఆ వస్తువు ఉంది. ఇది భగవాన్ చెప్పిన నీకు తెలుసున్నా వస్తువు ఉంది, తెలియకపోయినా అది తెలుసుంటే సుఖపడతావు, తెలియకపోతేనే దుఃఖం అంటాడు. అయితే నువ్వు హృదయంలో వస్తువు అండి, అది నీకు తెలియబడటం లేదు. తెలియబడకపోవడానికి ఎవరు ఇతరులు కారణం కాదు, నీ అజ్ఞానమే కారణం. అంటే అజ్ఞానాన్ని నువ్వు తొలగించుకుంటే ఉన్న వస్తువు నీకు వ్యక్తం అవుతుంది. ఈ దేహము నేను అనే తలంపు నీకు ఎలా ఉందో, నీ బుద్ధి ఇప్పుడు దేహానికి పరిణతమైంది, ఆ లోపల ఉన్న వస్తువు నీకు వ్యక్తమైనప్పుడు అది అంతటా ఉంది కాబట్టి నువ్వు కూడా అంతటా ఉన్నావన్న సంగతి నీకు తెలుస్తుంది. దానికి చావు లేదు కాబట్టి నీకు కూడా చావు లేదు అన్న సంగతి నీకు తెలుస్తుంది. దానికి పుట్టుకు లేదు కాబట్టి నీకు కూడా పుట్టుకు లేదు అన్న సంగతి నీకు తెలుస్తుంది. అది పురాతనమైంది కాబట్టి, సనాతనమైంది కాబట్టి నువ్వు కూడా పురాతనమైన వాడే, సనాతనమైన వాడు అన్న సంగతి నీకు తెలుస్తుంది. దానికి దుఃఖం ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి నీకు కూడా దుఃఖం ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పుడు మీరు ఎవరైనా ప్రధానమంత్రి అయ్యారనుకోండి, ప్రధానమంత్రి అయితే ఆ ప్రధానమంత్రికి సంబంధించిన అప్పులు కూడా మీకు వచ్చేస్తాయి. అలాగే మీకు ఎప్పుడైతే ఆత్మజ్ఞానం కలిగిందో ఆత్మజ్ఞానం తాలూకు శక్తి, ఆ జ్ఞానము, ఆయన్ని కూడా ఆనందము అన్ని మీకు వచ్చేస్తాయి. ఇది కల్పితం కాదు, అది అనుభవిత వైద్యం. అంటే మీకు అనుభవం లేదు కాబట్టి ఎవరైనా ఇతరులు చెబుతూ ఉంటే ఇది కల్పిస్తున్నారేమో అని అనిపిస్తుంది. అది వస్తువు మనం మాటలకు అందకపోవచ్చు, ఆ వస్తువు మన మనసుకు అందకపోవచ్చు, ఆ వస్తువు మన ఇంద్రియాలకు అందకపోవచ్చు. కానీ అలా అభ్యాసం చేస్తే నీకు అనుభవానికి అందుతుంది. అది ఎంతో కొంత మనిషికి వైరాగ్యం ఉండాలి. అంటే వైరాగ్యం వల్ల మనిషికి తూకం పెరుగుతుంది, బరువు పెరుగుతుంది. మనం ప్రతి మీటింగ్లో చెప్పుకుంటున్నాం కదా, ముందు పెద్ద పెద్ద సాధనలు, జ్ఞానాలు, సమాధి స్థితిలో మాట్లాడాలన్నా ముందు ఆత్మస్థుతి, పరానంద ఈ రెండు వదులుకోవాలి మనం. ఆత్మస్థుతి వల్ల అజ్ఞానం పెరుగుతుంది, పరానంద వల్ల కూడా అజ్ఞానం పెరుగుతుంది. నువ్వు ఇతరులకు మంచి చేస్తే మంచి నీకు ఎదురొస్తుంది, ఇతరులకు నువ్వు చెడ్డ చేస్తే చెడ్డ నీకు ఎదురొస్తుంది. ఇతరులకు మనం ఏది చేస్తే అది మనకు ఎదురొస్తుంది. మనం మంచినీళ్ళ కంటే ఎక్కువ ఏది వాడతామంటే నేను నేననే ఎక్కువ వాడతాం. నేను అనేది ఒక తలంపు. నీళ్ళు అనేది ఒక తలంపు. ఇంట్లో మనకి నీళ్ళ వాడకం ఎక్కువగా ఉంటుంది. ఆ నీళ్ళ వాడకం కంటే ఎక్కువ వాడతారు నేను 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 అనే తలంపు. నువ్వు ఏదైతే ఎక్కువ వాడుతున్నావో నీ జ్ఞానం రాకుండా నీకు అడ్డొచ్చేది ఓ పొల్లయ్య ఆ నేనే అంటున్నారు ఇక్కడ భగవాన్. ఇప్పుడు ఎవరో వాళ్ళు వచ్చేస్తున్నారు నువ్వు అనుకుంటున్నావు, మీ ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు, సమాజం, ఎవరు ఎవరు అడ్డు రావటం లేదు నీకు. రోజు నీళ్ళ వాడుతున్నాను, నేను కూర్చున్నాను, నేను ఉంచున్నాను, నేను మాట్లాడాను, నేను ఎలాగన్నాను, నేను ఇలాగన్నాను, నేను అది సాధించాను, నేను ఇది సాధించాను, అక్కడ బోత్ తగ్గించాను, ఇక్కడ కాలువ తగ్గించాను. ఇప్పుడు మనం చేసిన పనులు మనం చెప్పుకున్న పనులు, ఇతరులు ఏదైనా మంచి పనులు చేస్తే అవి కూడా మనమే చేసామని చెప్పటం. మీకు అర్థమవుతుందే భగవాన్ అంటే ఈ నీళ్ళ వాడకం కంటే ఎక్కువ ఉంది. నేను చెప్పాను మీరు నమ్మద్దు, ఉదయం మొదలు సాయంత్రం వరకు ఇదే వాడకం మన. నేను 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 భగవాన్ అంటున్నారు. నువ్వు రోజు నేను నేను నేనంటావు. ఆ నేను నిజమైతే సాధన అక్కర్లేదు, శాస్త్రం అక్కర్లేదు, గురువు అక్కర్లేదు, దేవుడు అక్కర్లేదు. అది నిజం కాదురా బాబు. అందులో నుంచి బయటపడితే నీకు అన్ని జ్ఞానం కలగదు. అందులో నుంచి బయటపడటం నీకు ఇష్టం లేదు, భగవంతుని చేసి చదువుతాం అంటున్నావు, విష్ణు సహస్రనామాలు వాళ్ళు చదువుతాను అంటున్నావు, ఆ నేరులోంచి బయటపడటం నీకు ఇష్టం లేదు. దానికి కారణం ఏంటంటే నేను నువ్వు అనుకుంటున్నావు, అది నువ్వు అనుకున్నప్పుడు అందులోంచి నువ్వు బయటకు ఎలాగో వస్తావు, రానే రాదు. ఎవరో ఒక మహాగురువు మహాజ్ఞాని ఒక అవతార పురుషుడికి ఇంటర్ఫీరెన్స్ వల్ల వాడు కలగ చేసుకోవడం వల్ల అడవులోంచి నువ్వు బయటకు రావాలి, కానీ నీ తెలివితేటలు నువ్వు రాలేవురా. శరణాగతి ఎలా ఉంటుంది అని అడిగారు ఒకసారి భగవాన్. ఈ శరణాగతి చేయకుండానే అన్నాడు, ఈ శరణాగతి అడిగి వాడు శరణాగతి చేయలేదండి. ఆ నిజంగా చూస్తే శరణాగతి గురించి అడిగారు అక్కడ చేసి వాడు చెప్పని చెప్పడం, పని చేస్తాను ఇంక చెప్పడం ఎందుకండి, పని చేయడం వల్ల ఈ కబుర్లు కాదరకదం. అడుగు శరణాగతి ఎలా ఉంటుందని అడిగాడండి. అంటే ఇప్పుడు భగవాన్ గారు అసలు ఈశ్వరుడు నీ శరణాగతి చేసి చూడప్పుడు నీ అవసరాలు ఎలా చక్కబడతాడో నీకు తెలుస్తుంది అన్నారు. భగవంతుడి సంకల్పాన్ని గౌరవించాలి, కానీ భగవంతుని మనం బలవంతం పెట్టకూడదు. మనకి ఎప్పుడు ఏది ఎలా ఇవ్వాలో ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు మనం బలవంతం పెట్టామనుకోండి, ఇస్తాడనుకోండి, మనం పాడైపోతాం. మీ అబ్బాయి రోజు పేకా కాడుతున్నాడు అనుకోండి, అనుకోండి మాట వరుసకి, అది కూడా మీరు రోజు 100 రూపాయలు ఇస్తున్నారు అనుకున్నాడు, పాడు చేసినట్టే బాగు చేసినట్టే. అది మీ అబ్బాయి రోజు పేకా కాడతాడండి, మీరు రోజు 100 రూపాయలు ఇస్తారన్నాడుకి, మా అబ్బాయి 100 రూపాయలు ఇస్తున్నాను తీరు, పాడవటానికి మీరు సహాయం చేస్తున్నారు, అది బాగుపడటానికి సహాయం చేస్తున్నారా? అలాగే భగవంతుడు మనం అంటే ఇష్టం కొన్ని కొన్ని విషయాలు ఇవ్వకుండా ఆఫ్ చేస్తాడు, అది ఇష్టం మనం పాడైపోతాం అని తెలుసు, అది మనకు అర్థం కాకుండా అది తిట్టిపోస్తాం. ఇప్పుడు భగవంతుని ఏదో అడుగుతూ ఉంటాం మనం, అది ఒకసారి ఇవ్వకుండా ఆఫ్ చేస్తాడని. అంటే మన ఇష్టం భగవంతుడికి ఇష్టం, అది ఇష్టం ఏంటి, జీవుడికి ఇష్టం ఉంటుంది, అది ఇష్టం ఉంటుంది. జీవుడికి రాగద్వేషాలు ఉంటాయి, భగవంతుడికి ఇష్టం అది ఇష్టం ఉండదు. కానీ మనకి ఇష్టం అది ఇష్టం, మనకు రాగద్వేషాలు ఉన్నాయి కాబట్టి దేవుడికి కూడా రాగద్వేషాలు ఉన్నాయని అనుకుంటాం మనం. ఎందుకంటే మన బుద్ధి అంత కొరతగా ఉంటుంది, మనకు ఉన్నాయి కదా, మనకి ఇష్టాలు ఉన్నాయి, ఇష్టాలు ఉన్నాయి, రాగద్వేషాలు ఉన్నాయి, అదే అయితే దేవుడికి కూడా ఉన్నాయేమో అనుకుంటాం. మన రాగద్వేషాలు వాడికి అంత కడతాం, మన ఇష్టాలు వాడికి అంత కడతాం. దేవుడికి ఇష్టం ఏంటి, అది ఇష్టం ఏంటండి, రాగమేంటి ద్వేషం ఏంటి దేవుడికి? మనం రాగద్వేషాలు తగ్గించుకుంటే మనస్సు ఇంకా బాహ్య ముఖాన్ని కలదు. ఇప్పుడు ఊరికే బలవంతంలో కుప్పను కుప్పలో దూరం తిరిగినట్టు కాకుండా మన మనస్సు ఏ విషయంలో బాహ్య ముఖానికి వెళుతుంది, ఎందుకు వెళుతుంది అని అర్థం చేసుకుంటే దానికి పోతుంది. బండకరంగా చేయకూడదు, ఇది అర్థం చేసుకోవాలి. దానికి కొంత సూక్ష్మ బుద్ధి ఉండాలి, వివేకం ఉండాలి, వైరాగ్యం ఉండాలి, జ్ఞానం ఉండాలి, విమర్శ, ఆత్మవిమర్శ, ఆత్మస్థుతి కాదు ఆత్మవిమర్శ ఉండాలి. మన ఇంట్లో దిక్కుపోయి బుద్ధి ఎట్టుకుంటాం అనుకోండి, ఏమవుతుంది, బూతి కావుతుంది. అలాగే నా బలహీనతలు నేను ప్రేమించుకుంటే ఏమవుతుంది, నేను పాడైపోతాను, నా బలహీనతే కదా, నా బలహీనతే కదా అని అనుకుంటే ఏమవుతుంది, నిప్పులు నిప్పులు బుద్ధి ఎట్టుకుంటే మన ఇంట్లో ఉంటే కదా బుద్ధి ఎట్టుకుంటే నా 100 ఏళ్ళ కాలంలో నా బలహీనతే కదా ఇప్పుడు ఉంటే ఉండలే అనుకుంటే ఏమవుతుంది, అదే నా పంపం వచ్చింది. ఇప్పుడు మన శరీరం ఎక్కడో కురిపేసింది అనుకోండి, మన శరీరం అది వేసింది కదా, మన శరీరం అది వేసింది అని ఊరుకుంటాం మనం, అదే కురుపుని చీసేసుకోవడానికి ప్రయత్నం చేసుకుంటాం. అది మనదే మనసు, మనకు పుడుతూ మనదే, కానీ కురుపుని అలా ఉంచుకుంటే సర్జరీ చేయి తీయించవలసిన పడేస్తాం. అలాగే మనం ఏమైనా అవగాహన ఉంటే సర్జరీ చేయించాలి, తీసేవలసిన పడేసుకోవాలి, అప్పుడు కానీ వాడికి జ్ఞానానికి మార్గం కనపడదు. అసలు సృష్టిలో ఎంతవరకు ప్రకృతి జీవకోటి భూమి మీద ప్రారంభమైన తర్వాత కోరికను అనుభవిస్తూ కోరికను సాటిస్ఫై చేసుకుంటూ కోరిక నుంచి బయటకు వచ్చినాడు ఒక మానవుడు లేడు. అట్లా ఇది బాగా అర్థం చేసుకోండి, కోరికను అనుభవిస్తూ కోరికను సాటిస్ఫై చేసుకుంటూ ఆ కోరికల నుంచి విడుదల పొందినవాడు ఇంతవరకు సృష్టిలో ఒక జీవుడు లేడొచ్చు. ఎక్కడో నిప్పుంది, అది ఇప్పుడే తీసుకొచ్చి పెట్టుకుని పోస్తా అనుకున్నాను, ఇప్పుడు నిప్పు పెరుగుతుందో చల్లారిపోతుందే, నిప్పు పెరుగుతుంది. అలాగే నీకు ఏ కోరిక అయితే ఉందో ఆ కోరికను సాటిస్ఫై చేసి కూడా పెరిగిపోతూ ఉంటాం. అయితే కోరిక వచ్చిన తర్వాత దాంతో పోరాటం కంటే అది ఎక్కడ ఉపయోగిస్తుందో ఉదయించిన చోట మాకు ఉండిపోతే ఇది కూడా అడిగిపోతుంది భగవానది. కోరిక బాగా బలం అయిపోయిన తర్వాత దాంతో కుస్తీ పట్టడం కంటే ఆ కోరిక ఎక్కడైతే ఉదయిస్తుందో నువ్వు కూడా అక్కడ ఉండటం నేర్చుకుంటే ఆ కోరిక కూడా పాచబడిపోతుంది. ఇదా గుర్తుపెట్టుకోండి, మన హృదయంలో నిజం మనకు తెలియనంత కదా, ఎవడొచ్చో అలాగే నిజం అనిపిస్తాం. మనకు నిజం తెలిసే వరకు నిజం కానిదే అని నిజం అనుకుంటూనే ఉంటాం. కోటి జామల తర్వాత ఈ జామల కాదు, కోటి జామల తర్వాత కూడా మన మనసు సలాగం ఉంటుంది. అంటే ప్రతి మనిషికి తెలివితేటలు అవసరమే. అంటే మనం ఇతరులను మోసం చేయకపోయి ఇతరులు చేసే మోసంలో పడకుండా ఉండొచ్చు, మనకు తెలివి ఉంటే వివేకం ఉంటుంది. ఇంతకాలానికి నువ్వు నేను నేనని వాడుతున్నావు, ఆ నేను ఎవరైనా ప్రశ్న నీకు ఎప్పుడు రావటం లేదు. దేవుడు ఉన్నాడా లేదా ఇటువంటి ప్రశ్నలే కానీ
అందుకే ఈ నేను గురించి చిన్నప్పటి నుంచి నేను అంటున్నావు. ఆ నేను నువ్వు కాదు, కనీసం ప్రశ్నించడం లేదు, దాన్ని సందేహించడం లేదు. అది మగపిల్లవాడి పార్టీ కాదు, ఆడపిల్లవాడి పార్టీ కాదు. అది అంటే దేవుని నువ్వు సందేహించడం లేదు, దానికి ప్రశ్నించడం లేదు. ఇంకా దేవుడు నేను అనుకుంటున్నావు, ఇంకా నువ్వు ప్రశ్నించడం లేదంటే జత జన్మల నుంచి ఆ నేనే నువ్వు అనుకోవడం అలవాటు అయిపోయింది నీకు. అది ఒక అలవాటు, ఆ నేనే నువ్వు, అది నువ్వు కాదు. ఆ నేనది ఒక తలంపు, ఆ నేనది ఒక తలంపు. అది గాఢనిద్రలో నేనే తలంపు నీతో దూరం పడిపోతాను. ఆ నేనే తలంపును బట్టే దేహం వచ్చింది, నేనే తలంపును బట్టే మనసు వచ్చింది, ఆ నేనే తలంపును బట్టి జగత్తు వచ్చింది, ఆ నేనే తలంపును బట్టి దేవుడు వచ్చాడు. గాఢనిద్రలో ఏదైతే నువ్వు కాదో అందులోంచి దూరం పడుతున్నావు. ఏదిగా ఉన్నావు, అదిగా ఉన్నావు. నీ నిజానికి ఆ నగ్న సత్యానికి, ఆ పారమార్థిక స్థితికి, ఆ పరమ సత్యానికి, మోక్ష స్థితికి జాగ్రత్తగా వస్తున్నావు అంటే గాఢనిద్రలో నువ్వు దగ్గరగా ఉన్నావు. గాఢనిద్రలో నువ్వు ఉన్నావు, కానీ దేహంతో, లోకంతో, దేవుడితోటి, పరిసరాలతో, నీ సెక్స్ తోటి నీకు ఏమి సంబంధం లేదు. నేననే తలంపు అక్కడ లేదు. గాఢనిద్రలో నీకు నేననే తలంపు లేదు. ఆ జాగ్రత్త వ్యవస్థలో రాగానే నీకు నేననే తలంపు వస్తుంది. ఆ నేననే వృత్తి వచ్చిన తర్వాత మిగతా వృత్తి అనే నీకు జ్ఞాపకం వస్తున్నాయి. దేహం వస్తుంది, లోకం వస్తుంది, దేవుడు వస్తున్నాడు. అది భగవాన్ చెప్తారు, ఉన్నది ఒకటే, ఉన్నది ఒకటే. ఆ చైతన్యం ఒకటి, అది ఎక్కడుంది, ఎక్కడో నీకు దూరం లేదు, నీ హృదయంలో ఉంది. అందులోంచి మనసు వస్తుంది, మనసు వస్తే దేహం వస్తుంది, దేహం వస్తే లోకం వస్తుంది, లోకం వస్తే దేవుడు వస్తున్నాడు. ఎలా అంత పొడి వస్తుంది చూడు, తోక ఎలా పేరిపోతుంది చూడండి. తోక ఉన్నది ఒకటే వస్తువు, ఉన్నది ఒకటే వస్తువు, అది ఎక్కడుంది, నీకు ఎక్కడ దూరం లేదు. నీ శరీరం కంటే, నీ ఇంద్రియముల కంటే, నీ మనస్సు కంటే, నీ పరంపర కంటే దగ్గరగా ఉండదు. ఎక్కడుంది, లోపల ఉండదు, నీ లోపల ఉంది. ఆ రోజులోనే ఈ నేనే తలంపు ఎక్కడి నుంచి అది ఉదయించి వస్తుందో అక్కడే ఈశ్వరుడు కూడా ఉన్నాడు, అక్కడే పరమేశ్వరుడు ఉన్నాడు. వాడు లేకపోతే నేనే తలంపు నీకు రానే రాదు. ఎక్కడైతే చైతన్యం ఉందో అక్కడి నుంచి నీకు నేనే తలంపు వస్తుంది. నేనే తలంపు వచ్చాక నీకు ఇతర తలంపులు వస్తున్నాయి. ఇతర తలంపులు వచ్చాక నీకు మనసు వస్తుంది, మనసు వచ్చాక దేహం వస్తుంది, దేహం వచ్చాక లోకం వస్తుంది, లోకం వచ్చాక దేవుడు వస్తున్నాడు. ఈ సృష్టి అంతా ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది, హృదయంలోంచి ప్రారంభం అవుతుంది. నీ హృదయంలోకి మళ్ళీ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి వెళ్ళిపోతే ఇవంతా ఆనిగిపోదు. అంటే రమణ మహర్షి గారు వచ్చిందా అని వెళ్ళిపోండి అన్నవారు. మీరు అందరూ వచ్చిందా అని వెళ్ళిపోయారనుకోండి, ఎక్కడికి వెళ్తే ఇంటికి వెళ్ళిపోతారు. మీరు అందరూ కలిసి ఇప్పుడు వచ్చిందాని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారనుకోండి, మీరు అందరూ ఎక్కడికి వెళ్తారు, ఇంటికి వెళ్ళిపోతారు. అలాగే మనం వచ్చిందా అని వెళ్ళిపోతే మన నిజమైన అయినటువంటి మోక్షానికి వెళ్ళిపోతాం. ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి వెళ్ళిపోతే మనం మోక్షానికి వెళ్ళిపోతాం. అయితే నువ్వు పతనం అవ్వకుండా చూసుకోవాలి. నువ్వు మనస్సు ఆత్మచింతనలోంచి, ఆత్మజ్ఞానంలోంచి పడిపోకుండా నువ్వు చూసుకోవాలి. ఆ పతనం అవ్వకుండా నువ్వు చూసుకోవాలి. ఆ పతనం అవ్వకుండా ఉండటం కోసమే ఇది శాస్త్రం యొక్క సహాయం అవసరం, గురువు యొక్క సహాయం అవసరం, చైతన్య స్థాయిలో నీకంటే కాస్త పెద్దవాళ్ళ సహాయం అవసరం. అక్కడి నుంచి పతనం అవ్వకుండా నువ్వు చూసు. పతనం అయ్యా ఎక్కడే పతనం అవుతావు, బంతి జారిపోవటం మొదలుపెట్టిందంటే ఎక్కడికి లాగుతుందో మనం చెప్పలేదు. రమణ మహర్షి ఒక మాట చెప్తారు, నీకు ఏ వాసన లేవనుకో, ఒక్క వాసన ఉందనుకో, ఏ కోరిక లేవనుకో, ఒక పునరుజ్ఞామం తీసుకొచ్చే కోరిక ఒకటే ఉందనుకోండి, అనుకోండి మాట వచ్చు. ఈ జన్మలో నీకు ఆ ఒక్క కోరిక ఉండొచ్చు, కాబట్టి మళ్ళీ నీకు పునరుజ్ఞానం వచ్చింది. ఆ పునరుజ్ఞానం మళ్ళీ నువ్వు చెడు తలంపులకు వెళ్ళి చెడు స్నేహాలు చేసి మళ్ళీ ఇంకో లక్ష జన్మలకు అది పునాలు అవ్వచ్చు. వడ్డీకి వచ్చిన తర్వాత వడ్డీకి వచ్చామనుకోవాలి, కానీ అప్పటి వరకు నమ్మటానికి లేదు. ఇప్పుడు ఒక్క వాసన ఉందనుకోండి మనకి, మిగతా వాసన అనేది జయం చేసాం అనుకోండి, ఆ ఒక్క వాసన బట్టి ఇంకో జన్మ రావచ్చు. అక్కడ వరకు బాగుంది, మళ్ళీ ఆ జన్మలో ఈ వాసన బట్టి కొత్త వాసన తెచ్చుకుంటాం మళ్ళీ. అంటే ఏమి ఇక్కడ రమణ మహర్షి గారు చెప్పేది ఏంటంటే, నీ హ్యాపీనెస్ నీ సోర్స్లోనే ఉంది. నీ హ్యాపీనెస్ ఎక్కడ ఉంది, నీ సోర్స్లోనే ఉంది. నీ సోర్స్ నుంచి వచ్చి హ్యాపీనెస్ నీ చేతికి దొరికే వరకు ఎవరు లోకంలో ఎక్కువ సుఖాల కోసమే తిరుగుతూ ఉంటాం. మార్కెట్ సుఖాల కోసం, మార్కెట్ సంగీతం, మార్కెట్ సినిమాలు, మార్కెట్ డ్రామాలు, మార్కెట్ రికార్డింగ్ డ్యాన్సులు. అంటే నీ హ్యాపీనెస్ సోర్స్ నీ లోపల ఉంది, అది నీ చేతికి అందాలి. అలా అందరూ వరకు నువ్వు మార్కెట్లో తిరుగుతాను అంటాం. బేరింగ్ సెల్ట్ బేరింగ్ 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 సెల్ బేరింగ్ 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 క్రియేషన్ సాధన. ఇన్సల్ట్ ఇంజరీ ఎవరికి నిజాన్ని వెనకే, ఇన్సల్ట్ ఎవరు నిజాన్ని వెనకే, ఇంజరీ ఎవరికి నిజాన్ని వెనకే, అది డోర్ చేయగలిగితే మీకు టాలరెన్స్ పెరుగుతుంది, మీకు మోక్షం వస్తుంది. ఇది సూత్రం. వేరే ఇన్సల్ట్ డోర్ ఇంజరీ, దట్ ఈస్ ద హైయెస్ట్ సాధన. కొంతమంది చిన్న మాట అంటూ పడలేరు, అంటే దాని అర్థం దాని సహనం లేదు అని అర్థం. మీ క్షేమం కూడా వాళ్ళు ఏదైనా మిమ్మల్ని మాట అన్నా మీరు పడలేరు అంటే రిఫరెన్స్ లేదు అని అర్థం. అయితే నువ్వు నీవు ఎవరో నీకు తెలియనంత కాలం ఈ నేరని బుజ్జిగాను కూడా సూచించుకుంటూ ఉంటాము. ఈ బుజ్జిగాడు ఈ నేరని తరంపుడు ఎవడో నీకు తెలియనంత కాలం నీ బుజ్జి అనుకుని నేను కూడా వేసుకుని అది తిరుగుతూ ఉంటావు. అంచేది వాడిని విచారణ చేయబోయా, ఆయన బోనెక్కించబోయా, ఆయన ప్రశ్నించబోయా, ఆయన సందేహించబోయా, వాడితో సాధన చేయించబోయా. సాధన చేస్తే ఎక్కడో దేవుడు మేడం ఉన్నాను, వైకుంఠంలో ఉన్నాయి కైలాసంలో వాడి మూలం ఇది నేను తరంపు మూలంలో ఉన్న దేవుడు ఉన్నాడు. దాని మూలం వాళ్ళు గెలిచే దాని మూలం చూస్తే దానికి పోతుంది. నువ్వు ఎవరో నువ్వు తెలిసే వరకు నువ్వు కానిది నువ్వు అనుకుంటా ఉంటావు, కానీ దేహాన్ని కానీ మనస్సుని కానీ విషయాన్ని నువ్వు అనుకుంటా ఉంటావు. నువ్వు ఎవరో నీకు తెలిసే వరకు మనం ఏ గుళ్ళు వచ్చినా దేవుణ్ణి ప్రార్థించవలసింది జ్ఞానాన్ని ఇమ్మని, వివేకాన్ని ఇమ్మని, వైరాగ్యాన్ని ఇమ్మని. వాళ్ళ తండ్రి గారు పరమపదించారు స్వామి వివేకానంద అన్న వస్త్రాలకు చాలా ఇబ్బంది పడ్డాడు. వాళ్ళ అమ్మగారు కొన్ని వేరు, వాళ్ళ అమ్మగారికి సరిపడే అన్నం కూడా ఉంది కదట. అప్పుడు ఇది చెప్తూ ఉంటా నేను ఇంటికాడ పలానా శివచ్చిన ఇంటికాడ అన్నం తిని వచ్చేసాను, తల్లికి అన్నం తగ్గుతుందేమో, తల్లికి అన్నం తగ్గుతుందేమో అని నేను అబద్ధం చెప్పుకోవడం. నేను పలానా ఇంటికాడ మా స్నేహితుల ఇంటికాడ అన్నం తిని వచ్చేసాను. అంటే అన్నం ఆవిడకి సరిపడే ఈ కూడా పెడతాడు అనుకున్నా ఆవిడ పొట్టడానికి సరిపోదు, మళ్ళీ ఆవిడ బాధపడుతుంది ముసలావిడి అని ఇంటికి నేను ఎక్కడ తిని వచ్చేసాను చెప్పుకోవడం. అది పైకి చూస్తే అబద్ధమే, అబద్ధం ఎవరన్నా పాడు చేయడానికి చెబుతున్నాడు, అబద్ధం అలా పాపం అలా కాదు, పైకి పుణ్యం వస్తుంది దానివల్ల. అది మూడు ఆ మనిషి ఏం ముందుతోడు చెబుతున్నాడో చూడాలి, ఆ మాట ఏ పరంపతోడు చెబుతున్నాడో చూడాలి. ఇంటికి మీకు ఎందుకు చూస్తుందంటే మీరు రామకృష్ణ పరమహంస గారి దగ్గరకు వచ్చే స్వామీజీ అని అంటే మీరు ఎంచేపు దేవుడు అంటారు, వైరాగ్యం అంటారు, మోక్షం అంటారు, మాకు కట్టుకుంటారు, బుడ్డ లేదు, చింతానికి అన్నం లేదు, లేదు మోక్షం వైరాగ్యం అంటే మాకు నిలబడుతుంది కదా, మనస్సు నిలబడాలి కదా. ఇంట్లో తింటానంటే మాకు తిరిగినప్పుడు ఏదో మోక్షం అనే జ్ఞానం అనే వైరాగ్యానికి వచ్చాను, ఈ మాట మాట ఎక్కడ నిలబడతాయి అయ్యా అని స్వామీజీ రామకృష్ణుని అడిగాడు. అయితే ఆయన ఏమనేదంటే ఆయన ఉండ ఆయన ఏమంటే నువ్వు చెప్పి అయితే మరి ఏ దేవుడిని అడుగు, నేను అన్న వస్త్రాలకు ఇబ్బంది పడుతున్నాను అమ్మ. ఆ దుర్గను ప్రార్థించేవాడు రామకృష్ణుడు కాదు, నేను దుర్గను ప్రార్థించేవాడు అంటే రోజు దుర్గనే ప్రార్థించేవాడు. ఆ దుర్గ లేకుండా ఒక మోక్షం గురించి కానీ జ్ఞానం గురించి కానీ లేకపోతే ఇటువంటి తలంపులు రాకుండా ఏ కోర్టు కూడా మనకు ఈ తలపెట్టుకున్నా రాదు నమ్మకం పెట్టుకోదు. ఇక్కడ ఇప్పుడు పోదారు అలా కొత్త అనుకుంటే ఈ కోరికలు నెరవేరని మన స్త్రీకి పంపుతారు. ఆ రామకృష్ణ పరమహంస దగ్గర ఆరోగించుకోవడం మనం ఇదే అనుకోండి, ఆయన దగ్గర ఇదే ప్రమాదించే ఉద్యోగం తీసేశారు ఆయనకి. అది ప్రమాదం ఏం జరిగింది మనకి ఇదే కోర్టులో ఏమి కేసు అనుకుంటూ దొడ్డా నా కోర్టులో కేసు ఉంది విజ్ఞాన్సం అని అంటాం అనుకో, మన మనసులో ఏమనుకుంటుందని తెలిసిపోయి రాదు ఒకటి కొట్టి బయటకు తీసుకోండి. మా అన్న ఇవ్వకుండా వచ్చి మోక్షం అడగలేదని చీపురు కట్టమే బియ్యం ఏంటో నువ్వు అడిగి కోర్టు కూడా నీకు దేవుడు కనిపిస్తాడు నాకు, దేవుడు కనిపిస్తే నాకు మోక్షం ఏమని అడగాలి కానీ నా ఇంట్లో చూసుకోవడానికి సీపీ కట్టమని అడుగుతాను దేవుణ్ణి అని ఒక్క పొత్తు బయటకు తెప్పించుకో. ఆ స్టాండర్డ్ మనకి ఎక్కడ ఉంది? నీ వాంఛలన్నీ సిద్ధించి కాదని మనం పోవాలి చెప్తారు బాబు. మన ఏదో పళ్ళుల్లో ఆర్థపడిలో 10 పైసలు వేస్తాం, వాళ్ళు నీ వాంఛలు నెరవేరాలనుకుంటా వెళ్ళి చివరికి అది ఇటువంటి అందరినీ కొట్టి పంపేస్తాడే పో ఉద్యోగం చేశాడు అని. ఆ ఉద్యోగం ఇచ్చిన రాణి రళ్ళుని కూడా కొట్టేశాడు. గారు ఉద్యోగం అక్కడ నిలబడుతున్నాయి. ఆయన కూడా ఏంటంటే నాకు పెళ్ళి అవ్వడం మా అన్నగారు నాకు ఈ ఉద్యోగం ఇప్పించాడు, నాకు పెళ్ళి అయితే ఎందుకంటే ఉద్యోగం పోయిన పర్వాలేదు అన్నవాడని ఇంటికి ఏం చదువుతున్నాడు స్వామి వెళ్ళి అడిగాడు. ఆయన ఏదో మోక్షం గురించి చదువుతున్నా మా ఇంటిగా ఇంటిగారు తింటామని తిండి ఏంటంటే ఆయన ఏమన్నాడంటే మన అమ్మని ఇది అడిగా అమ్మని అడుగుతా దీని సందేహం ఏంటి తల్లిదండ్రులు కాపాడు ఏంటి నీకు అన్న వస్త్రాలు కావాలని వెళ్ళి అడగమని వాడు. ఇక్కడ ఆశ్చర్యం అది లోపల ఉన్నది బయటకు వస్తుంది కానీ లోపల లేదు బయటకు రాదు. ఏది సరే తలంపుగా అంటే మనం గిరకాయ కొరకుంటే గిరకాయ తక్కువ వస్తుంది కానీ పొట్టకాయ కొర రాదు, ఏ తింటే అది వస్తుంది. మనకి ఏ వచ్చినా లోపల నుంచి బయటకు వస్తుంది కానీ బయటకు నుంచి లోపల చూడదు. చెడు తలంపులు వచ్చినా లోపల నుంచి వస్తాయి, మంచి తలంపులు వచ్చినా లోపల నుంచి వస్తాయి. ఈ పని మంచి పని చేయాలన్న తలంపు మనకు బయటకు నుంచి రావు, ఎక్కడి నుంచి వస్తుంది? లోపల మొత్తం వచ్చిందంటే లోపల నుంచే వస్తుంది. మీరు గ్రహించారు ఇది ఏదైనా తలంపు కూడా ఎక్కడి నుంచి వస్తుంది? లోపల నుంచి వస్తుంది, బయట నుంచి వచ్చింది లేదు. మనం ఈ లోపల వెతుక్కుంటే మనకి బయట వెతుకుతున్నాం. అంటే కొంచెం బయట శుభ్రంగా ఉండాలి, లోపల శుభ్రంగా ఉండాలి. మనం బయట శుభ్రంగా ఉండటం ప్రయత్నం చేస్తున్నాం, లోపల శుభ్రంగా శుచిగా ఉంటామని ప్రయత్నం చేయటం. ఇంటికి ఎందుకు చెప్తానంటే అన్న వస్త్రాలు చేయి, అన్న వస్త్రాలు అవి లోటు లేకుండా చేయమనేవి స్వామీజీని దుర్గలో వెళ్ళి పంపబెట్టండి రామకృష్ణుడు. ఈ నీళ్ళు అన్న వస్త్రాలు ఏమని అడగబోయా, అయితే ఇస్తున్నవాడి అని పంపించబడటం స్వామీజీని. అది స్వామీజీ సరిగ్గా దుర్గముఖం చూసేవాడికి అన్న వస్త్రాలు ప్రసాదించమని అడగటం మానేసినాడు. జ్ఞాన వైరాగ్యాలు ప్రసాదించాను కూడా. అంటే ఏమిటి అయ్యి, ఏం నీ పద్ధతి ఏం మనస్థలేదు, నేను అడగమని చెప్పి మాకు అడిగేది ఏంటంటే నాకు మరి ఏంటది వాళ్ళ ముఖం చూస్తుంటే జ్ఞానం ఏమనొస్తుంది, నా అమ్మ ఏమని అడగటం నోరు రావట్లేదు. వాడు స్వామీజీ పెళ్ళికొడుకు అడగాలని కొత్త బట్టలు కుట్టించమని అడగక్కర్లేదు. పెళ్ళికొడు ఇచ్చినోళ్ళు కొత్త బట్టలు కూడా కొంటారు. మన మోక్షం కోసం ప్రయత్నం చేస్తుంటే ఈశ్వరుడు దానికోసమే ప్రార్థిస్తుంటే మిగతా మన అవసరాలు ఏంటో ఆయన తీరుస్తూ ఉంటాడు. ప్రత్యేకంగా నోరు తెలుసు అడగక్కర్లేదు, మన అవసరాలు మనకంటే ఎక్కువ ఆయన తెలుసు, ఆయనకి తెలియమని మనం అనుకుంటాం అని చెప్పి నోటి చోట అడుగుతాం. బాగా జ్ఞాపకం పెట్టుకోండి, నీకు పనిచేసి యోగం ఉంది అనుకో అది నువ్వు చేస్తూ ఉండాలి. నీకు పనిచేసి యోగం లేదు అని ఆ పని నీ దగ్గరికి రాని రాదు. అయితే భగవంతుడు నీ వాటాకి ఏ పని అయితే కేటాయించాడో అది ఇష్టంగా రాకుండా ఇష్టంగా చేసి నీ దేహం ద్వారా ఈ పని అయితే చేయాలి, ఆ పని జరిగిపోతూ ఉంటుంది. ఒకవేళ నీ దేహం ద్వారా పని చేసి యోగం లేకపోతే నువ్వు చేయక్కర్లేదు. నీ దేహం ద్వారా ఏ పని పరమేశ్వరం నీకు ఏ పని అయితే కేటాయించాడో ఆ పని మట్టుకు అయిష్టంగా చేయకు ఇష్టంగా చేసి అలా చేయటం వాళ్ళ దేహగతనని నేను పరచబడుతుంది. ఇప్పుడు ఇతరులు మీరు బాధపెట్టలేటువంటి మీ మనసును మీరు బాధపెట్టుకోవడం కూడా అంతే. ఇది బాగా జ్ఞాపకం పెట్టలేదు, ప్రతి విషయానికి మనసును పూర్తి చేసుకోకూడదు. ఈ భగవాన్ మీరు అర్థం చేసుకోండి. ఇతరులు మీరు ఎవరైనా హింస పెడితే అది పాపం అని మీరు అనుకుంటారు. ఇతరులను హింస పెట్టడం వల్ల ఎంత పాపం ఉంది, మనసు మీరు కూడా జీవుడే కదా, మీరు లోపలన్నది కూడా మనస్సే కదా. మిమ్మల్ని మీరు అస్తమాన హింస పెట్టుకోవడం అది కూడా మీకు అంతే పాపం. అంటే జీవుడు లోపలగా ఉన్నవాడు జీవుడే కొంతమంది వాళ్ళు వాళ్ళు ఎప్పుడు ఏదో కుట్టిపోతూ ఉంటారు, ఏదో బాధపడిపోతూ ఉంటారు, మాకు రోజులు వచ్చినా ఏంటంటారు, ఏదో వాళ్ళు వాళ్ళు బాధపడిపోతూ ఉంటారు. అది మిమ్మల్ని కూడా మీ అస్తమాన హింస పెట్టుకోకూడదు. రామచంద్రమూర్తి భగవంతుడు రామ అవతారంలో అనేక బాధపడ్డాడు. అనేక బాధపడటానికి కారణం ఏంటంటే మనకి మానవజనం చెప్తుంటే అది బాధలు కూడా వస్తాయి, సుఖాలు వస్తాయి, దుఃఖాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, సుఖాలు వస్తాయి, ఇవన్నీ అనుభవించి ఈ రకంగా అనుభవించినప్పుడు నీకు జ్ఞానం వస్తుంది సుమా అని మనకి తెలియజెప్పడం కోసం రామచంద్రమూర్తి ఒక మానవుడిగా నటించి అనేక బాధలు పడ్డట్టు మన కళ్ళకు చూపించాడు. భగవంతుడు చెప్పింది మీరు ఈ బాగా మీరు ఒక సూత్రం లెక్కల్లో సూత్రం ఎలా ఉంటుంది, ఈ సూత్రం కూడా మీరు ఎలా బయట చేయాలి. ఏం చెప్పాడు మేము కర్తవ్యని కర్మ, ఏం కర్మ అది కర్తవ్యని కర్మ, నువ్వు కర్మ చేయాలి కర్తవ్యంలో పడు. నేను ఏదైనా మంచి పని చేసావు అనుకో, నేను లోపల కర్తవ్యని కర్మ చేసేవానికి ఎవరైనా నేను స్తోత్రం చేసినా నీకేమి దుఃఖం రాదు. ఉద్రేకంతో చేసి ఏ పని అయినా ఉద్రేకంతో చేసిన మాట ఏ మాట్లాడితే కూడా మన దుఃఖాన్ని తీసుకొస్తే పరిచయంతో పడవలసి ఉంటుంది. అయితే స్వామి శివానంద ఏం చెప్పాడంటే నువ్వు చేతితో పని చేస్తున్నావు, మూడుతో ఒక మాట మాట్లాడినా నాలుగు సార్లు ఆలోచించి ఒక మాట మాట్లాడు, నాలుగు సార్లు ఆలోచించి ఒక పని చేయి. ఎమోషనల్ గురి అవ్వద్దు. కొంతమందికి ఉద్రేకం ఉంటుంది అది రోగం, ప్రతిదానికి ఉద్రేకం పడిపోతూ ఉంటారు, అదే రోగం, అది ఒక మానసికమైనటువంటి డిసీజ్ అది. అయితే ఇప్పుడు ఎవరో ఎతరో కూడా మనకు ఉంది, మనకైనా ఏదైనా ఆలోచన ఉన్నప్పుడు ఉద్రేకంగా ఉన్నప్పుడు ఏదైనా మాట్లాడతా అనుకోండి, మళ్ళీ మన మాటలు మనమే నిండాలి, మనమే పరిచయం పడాలి. మా ముందు ఆలోచించి తర్వాత మాట్లాడు, ముందు ఆలోచించి తర్వాత పని చేయి. తర్వాత మనం ఎప్పుడైనా ఉద్రేకంగా ఉంటాం అనుకోండి, అప్పుడు మాట్లాడటం కంటే మౌనంగా ఉంటాం మంచిది. ఆ ఉద్రేకంగా ఉన్నప్పుడు ఏ మాట మాట్లాడినా చెడ్డ మాట వస్తుంది. తమ మనిషి గారి మాటలో మనం ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు, రోజు ఒకటి రెండు మూడు అని లెక్క పెట్టచ్చు. చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడతారు. ఆయన మాట్లాడిన మాటల్లో ఒక మాట మనం తీసుకోవడానికి తీయలేదు, అవనంగా ఒక మాట తీసుకొచ్చి అక్కడ కలపడానికి తీయలేదు. ఎంతవరకు అవసరమో అంతవరకు మాట, అవసరమే మాటలు వదిలేయటం. ఆయన ఎవరైనా రెచ్చగొడతారు అనుకోండి, అనుకోండి రెచ్చగొడితే రెచ్చిపోవడం కాదు. మీరు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెబుతూ దాని కాన్సిక్వెన్సెస్ నాకు తెలుసు, దాని పరిణామం నాకు తెలుసు. మీరు ఇంటికి నన్ను అడుగుతున్నారు అవసరం సమాధానం చెప్పను, సమాధానం చెబుతూ దాని పరిణామం ఎలా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి చెప్పను వాడు స్వస్థం. అయితే నువ్వు నీ చేతిలో ఉన్న పనేదో నువ్వు చెయ్యి, నీ చేతిలో ఉన్న పనేదో నువ్వు చేసేసి మర్చిపోవు, నువ్వు చేతిలో ఉన్న పనేదో నువ్వు చెయ్యి చేసి మర్చిపోవు. కానీ పైన మట్టి కష్టమైన మోయికుని పదం మీద చేసి మర్చిపోవు. నువ్వు మర్చిపోకుండా నేను అది చేశాను ఇది చేశాను అర్థమాన్ని నీ తల మీద మోసుకెళ్తే నీకు పాత వాసనలు పావు కొత్త వాసనలు వస్తాయి. నువ్వు పని చేసి మర్చిపోవు కాదు, నేను చేశాను నేను చేశాను నేను ఏడు నెత్తి మీద పెట్టి ఊరేళ్తావు అనుకో, నువ్వు పాత వాసనలు పావు కొత్త వాసనలు వస్తాయి. అంటే నీకు జన్మ పరంపరలు పెరుగుతాయి, సంసార చక్రం నీకు పెరుగుతూ ఉంటుంది. నువ్వు ఏదో తల్లికి కూతురు కాకపోతే నీకు ఇంట్లో పెట్టినట్టు ఎవరు వాళ్ళు దర్శనం పడ్డారు ఇంట్లో ఆ కూతురు చూడు తల్లి ఏమంటానంటే నీకు ఏమైనా పెట్టినట్టు. ఆ కూతురు తల్లి చూడు ఏమంటే నీకు రెండు చేతులు త్వర నడుచుకుంటుంది మీ చేతులు ఉన్నాను తల్లి తల్లి నా కూతురు ఏమంటే నీకు ఉన్నాయి రెండు చేతులే నీకు ఉన్నాయి రెండు చేతులే పరమేశ్వరుడు రెండు చేతులు ఉన్నాయి మర్చిపోద్దాము భగవంతుల సంకల్పం ఎలా ఉంటే అలా జరుగుతూ ఉంటుంది. నేను నేర్చుకోవాల్సింది భగవంతుడి సంకల్పం మనకి ఇష్టం లేకపోతే ఆ సంకల్పం ఆడదు. అంతేకాదు ఆయన సంకల్పమే మన సంకల్పం, ఆయన తలంపు మన తలంపు, ఆయన ఇష్టమే మన ఇష్టం అని ఎలా అనుకుంటే ఈ నీళ్ళని బుజ్జిగడు పోతాడని చెప్తున్నారు. ఇది సారాంశం. నీ ఇష్టమే నా ఇష్టం, నీ సంకల్పమే నా సంకల్పం, నీకు ఏ ఇష్టం అంటే అది నాకు ఇష్టమే, నీకు ఏదైతే ప్రేమ అది నాకు ప్రేమే, నీ ఏ తలంపు వస్తే తలంపు నాది అనుకుంటాను, నీ సంకల్పం నాది అనుకుంటాను, నీ ఇష్టాన్ని నా ఇష్టం అనుకుంటుంది. అయితే ప్రత్యేకంగా ఇష్టాలు అలా ఇష్టాలు ఏమి నీ ఇష్టమే నా ఇష్టం, నీ సంకల్పమే నా సంకల్పం అలాగే అనుకుంటా అంటే అంటే భగవంతుడి సంకల్పాన్ని ఇష్టం చేసుకుంటే భగవంతుడి సంకల్పాన్ని సొంతం చేసుకుంటే అప్పుడు ఇది దేవుడు నేను సన్నగిని నశిస్తాను. అప్పుడు పరమేశ్వరుడు నీకు స్వరూపంగా నారాయణుడు నీకు స్వరూపంగా వ్యక్తమవుతాడు. అది శరణాగతి. ఏముంటుంది శరణాగతి? తమా మనుషులు గారు చెప్పింది ఏంటంటే కొంతమంది భగవంతుడు ఉన్నాడంటే నమ్ముతారట, వాళ్ళకి శరణాగతి మార్గం మంచిది. కొంతమంది భగవంతుడు ఉన్నాడంటే నమ్మరట, వాడు ఎక్కడ ఉన్నాడు ఎలా ఉన్నాడు ఏం చేస్తున్నాడు ఇలా ప్రశ్నలు అడుగుతాయి. వాళ్ళకి దేవుడు అనే విచారణ మార్గం మంచిది. నువ్వు విచారణ మార్గంలో నువ్వు పోగొట్టు కోసం దేవగతమైన నిలండి, శరణాగతి మార్గంలో పోగొట్టు కోసింది ఏమిటి దేవగతమైన నిలండి. ఇందులో నీ బాధ్యత ఎక్కువ ఉంది విచారణ మార్గంలో, అంటే నీ బాధ్యత తక్కువ ఉంది. ఏ నీ భక్తి మార్గంలో నీ ఏ ఇష్టం అయితే నీ వెంటనే వేకత్వం బట్టి నీ ప్రవృత్తిని బట్టి ఏ ఇష్టమైతే ఆ మార్గంలో నువ్వు ప్రయాణం చేయి. మొత్తం నువ్వు పోగొట్టు కోసింది దేవగతమైన నిలండి, నిజమైన నిలండి. ఆ ప్రపంచం నాదే అనుకోవటం కర్మ మార్గం, ప్రపంచంలో ఏ వస్తువు నాది కదే అనుకోవటం జ్ఞాన మార్గం. నీకు ఏ మార్గం ఇష్టమైతే ఆ మార్గంలో ప్రయాణించి మాత్రమే నువ్వు తరించడం ముఖ్యం, నువ్వు పవిత్రులు కావటం ముఖ్యం, నువ్వు కాని నేలలోంచి నువ్వు బయటపడటం ముఖ్యం. అయితే ఈ దేహం యొక్క చావు గురించి దేహం యొక్క పుట్టు గురించి ఆలోచించండి మీరు. అది ప్రారంభాన్ని బట్టి వచ్చింది, ప్రారంభాన్ని బట్టి పోతుంది. నువ్వు పొందవలసిన వస్తువు గురించి ఏదో చూసుకోదాను, అది వచ్చిన పని మర్చిపోకూడదు. మనం మనం ఈ భూమి మీద ఏ పని వచ్చామో ఆ పని మర్చిపోకూడదు. మీ విషయం అర్థమవుతుంది అనుకోండి, మీ దాని సబ్జెక్టు ప్రాపర్గా మీరు అర్థం చేసుకుంటున్నారు అనుకోండి, మీకు ఎవరికైనా దుఃఖం ఉందనుకోండి మీ దుఃఖం ఉంటే ఆనందంగా మారిపోదు. మీకు బండికి దుఃఖం ఉందనుకోండి, మీకు సబ్జెక్ట్ అర్థమవుతుంది అనుకోండి, మీ దుఃఖం ఉంటే ఆనందంగా మారిపోదు. మీకు ఎంత దుఃఖం ఉన్నా ఇబ్బందులు అసలు ఆ దుఃఖం పోగొట్టుకోవడం ఉన్నప్పుడు ఎంత దుఃఖం ఉన్నా పర్వాలేదు. బండి మీద ఎంత పడుతుందైనా ఒక మామూలు ఒక అద్దెపై ఒక ఊకు మీకు అర్థమవుతుంది, గుమ్మడికి ఎంత పడుతుందైనా కట్టిపోయేటప్పుడు ఊకు అలా దుఃఖం ఎంతమా పర్వాలేదు పోగొట్టుకోవడం ఉంటే. మీకు అసలు మీ సబ్జెక్ట్ మీరు ప్రాపర్గా అర్థమవుతుందంటే మీకు ఎంత దుఃఖం ఇవ్వాలి, ఆ దుఃఖం అంటే శాంతిగా ఆనందంగా సుఖంగా మారిపోతుంది. ఇది మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే భగవంతుడు మనకి కాళ్ళు చేతులు ఎలా ఇచ్చాడు, బుద్ధిని కూడా ఇచ్చాడు. అంటే బుద్ధిని కూడా మనం జాగ్రత్త ఉపయోగించుకోవాలి. దాన్ని ఇప్పుడు నిర్మలంగా పెట్టుకోవాలి, నిర్మలంగా పెట్టుకుంటే మంచి ఆలోచనలు వస్తాయి. ఒకటే మీ సూత్రం పెట్టుకోండి, మనం మన మన ఏ పని చేసినా ఏ మాట మాట్లాడినా ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా మనం పవిత్రుడు అవటానికి ఎక్కువ ప్రయత్నం చేయాలి. పవిత్రుడు అవటానికి ప్రయత్నం చేస్తే జ్ఞానం వచ్చి మనల్ని వరిస్తుంది. అంటే లోపల మన సంతోషం ఎంత పవిత్రంగా ఉంటుందో, మన మనస్సును కూడా అంత పవిత్రంగా మనం చేసుకోగలిగితే మోక్షం దగ్గరికి మనమే లెక్కర్లేదు, మోక్షమే మన దగ్గరికి వస్తుంది. అది మీరేమి తొందరపడక్కర్లేదు, ఏ పెద్ద పెద్ద త్యాగాలు చేసి ఎక్కర్లేదు. మీరు మీరు నిర్మలంగా ఉండండి, నిశ్చలంగా ఉండండి, మీ చేతిలో పదేవి చేస్తూ ఉండండి. ఎక్కువ ఆసక్తిగా ఉండద్దు, ఎక్స్పెక్టేషన్ ఎక్కువ వద్దు. ఎక్స్పెక్టేషన్ వల్ల డిసప్పాయింట్మెంట్ వస్తుంది. అంటే మీరు చేసుకునే పని నిర్మలంగా చేసుకెళ్ళిపోండి. అంటే ఎలా వాళ్ళు చేసుకునే వాళ్ళు అంటే కొంతమంది బంధువులు వస్తారు, వచ్చిన ద్వారా వాళ్ళు వచ్చి వెళ్ళిపోయినట్టు జాగ్రత్తగా తెలియదు, అంత నిర్మలంగా వస్తారు వచ్చి వెళ్ళిపోతారు. అంటే మనం ఈ లోకంలో ఎంత నిశ్శబ్దంగా ఎంత నిర్మలంగా పని చేసుకుని వెళ్ళాలంటే అసలు అసలు వడ్లు వాళ్ళ పాలను వచ్చి వెళ్ళినట్టు కూడా ఉండదు వాడికి తెలియకూడదు. అంత నిర్మలంగా అంత నిశ్చలంగా ఈ దేశం అంటే ఈ లోకంలో మనం వచ్చాం మన సంగతి కూడా ఎవరికి తెలియకుండా మన పని అంతా సింపుల్గా చేసుకుని నిర్మలంగా చేసుకుని మన లోకాన్ని విడిచిపెట్టి అలా వెళ్ళిపోవాలి. వాడికి జ్ఞానం వస్తుంది. అంటే మనం వచ్చి వెళ్ళిపోయిన ద్వారా కూడా సృష్టికి తెలియకూడదు, అప్పుడు మనకు జ్ఞానానికి యోగ్యత కలుగుతుంది. మీరు వెళ్ళి ఉన్న ఆలోచించడం మీరు బాగుపడటం ముఖ్యం, అక్కడ దేవుడు ముఖ్యం కాదు, మీరు బాగుపడటం ముఖ్యం. మీరు దేవత దేవతా స్వరూపంలో గురువులు మీరు ఏ దేవత ఇష్టమైతే దేవతను పూజించుకోండి, జపించుకోండి, ధ్యానం చేసుకోండి, ఆరాధించుకోండి, మీ మనసుకి ఏకాగ్రత సంపాదించండి, పవిత్రత సంపాదించండి, మీరు బాగుపడతారు. అయితే ఆ దేవుడు ఎక్కువ ఈ దేవుడు తక్కువ దేవం పెట్టుకోవద్దు. మీరు ఏ ఇష్టమైతే జపించుకోండి. మీకు ఏ దేవుడో మీకు తెలియకపోయినా మీరు పూజించే దేవుడికి తెలుసు, ఆ దేవుడు మిమ్మల్ని నిజం దగ్గరకు తీసుకెళ్తారు, నిజం తెలిసాది మీకు స్వేచ్ఛ కలుగుతుంది, సుఖం కలుగుతుంది. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, 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 నారాయణ, నారాయణ. నారాయణుడు అంటే ఒక వ్యక్తి కాదు, జగకుడు కనుక ఏ వస్తువుకి ఆశ్రయంగా ఉందో, ఏ శక్తికి ఆశ్రయంగా ఉందో అదే నారాయణుడు. నారాయణుడు అంటే కేవలం ఒక ఇండివిజువల్ ఒక వ్యక్తి కాదు, జగకుడికి ఈ ప్రకృతికి ఏడు వీటికి ఆశ్రయంగా ఉందో. అది నారాయణుడు. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, కొంతమంది పిడుగుల ద్వారా నోటి ద్వారా భగవంతుని ఆరాధిస్తారు, కొంతమంది పనిచేసి దేవుడిని ఆరాధిస్తారు, కొంతమంది మాట్లాడుతూ సరిపెట్టేస్తారు దేవుడు అంటే ఆరాధన. అలా దేవుడు చెప్పిన పని చేసి చూపించి ఆ పని ద్వారా దేవుడిని ఆరాధిస్తారు. అది అనుష్ఠాన వేదాంతం, మాట చెప్పేసి మునుకు ఉండదు, అది వాచాల వేదాంతం. ఆ చెప్పిన పని చేసి చూపిస్తే అనుష్ఠాన వేదాంతం. ఇది వాచాల వేదాంతం, అది అనుష్ఠాన వేదాంతం. దిగి తగుతాడని చెప్పటం లేదు, నీతి తగ్గించి చూపించడం లేదు. నీతి తగుతామని చెప్పటం మీతో వాచా వేదాంతం, అది తగ్గి పనిచేసి చూపించడం అనుష్ఠాన వేదాంతం. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే వాచా వేదాంతం దగ్గర ఉన్నాం, ఇంకా అనుష్ఠాన వేదాంతం దగ్గరికి వెళ్ళటం లేదు. అంత ఎనర్జీ ఇంకా భవిష్యత్తు మనకి ఇంకా రావటం లేదమ్మ. కొంతమంది మాటలు చెప్పరు, పని చేసి ఆ పని ద్వారా దేవుణ్ణి ప్రారంభిస్తారు, ఆ పని ద్వారా దేవుణ్ణి ఆరాధిస్తారు. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, నారాయణ, 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 ఓం నమో నారాయణాయ, 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 నారాయణ, నారాయణ, నారాయణ. అన్నం తినేప్పుడు కూడా గోవింద గోవింద అని గోవిందని ఒకసారి స్మరించుకుని మొట్టమొదటి ముందు మిండండి, అది ప్రసాదం అవుతుంది. అంటే మీరు భగవాన్ అన్నం తిన్నప్పుడు భగవంతుని స్మరించుకుని అన్నం తింటే అది అన్నం అవ్వదు, అన్నం ప్రసాదం అయిపోతుంది. శాంతి శాంతి శాంతి.